அவித்யானாமந்தஸ்திமிதமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத்து சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத் நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கன்யா வ்ருஷகேதனாபியாம் நமோ நம சங்கர பார்வதீபியாம். ஆதி தம்பதுலக்கு நமஸ்காரம் చేసుకుంటూ அப்படியே மனம் சிவபுராண சப்தாக தீட்சலோ மூடவ ரோஜு காரியக்ரமంలో கடுகு பெட்டாம். చిరుతొండ నంబి పరమదాత ఏకధాటిగా మూడేళ్లు 21 రోజుల పాటు ఆకాశ మేఘావృతమై కుంభవృష్టి కురుస్తూ ఉంటే కూడా భార్య సహకారంతో కొడుకు కూడా అనుకూలుడు కాబట్టి మంచి దాసి కూడా ఇంట్లో ఉంది గనక అన్నిటికీ మించి సంపదలు కూడా ఉండాలి. వలయు భోజ్యంబులింట నవ్వారిగా గాని అలసాని పెద్దనవారు ఒక మాట అన్నారు. ఒకవేళ మనకి ఎంత భోజనం పెట్టాలనే కోరిక ఉన్నా, దానం చేయాలనే కోరిక ఉన్నా, కోరికకి తగిన రీతిలో సంపద కూడా ఉండాలి. ఇంటిలో అన్ని పదార్థాలు ఉన్నాయి కనుక ఆ పదార్థాలని సద్వినియోగం చేసి భోజనం పెట్టాడు. 22వ రోజు వాన వెలవడంతో ఎవరికి వాళ్ళు ఎన్నాళ్ళు ఇక్కడున్నాం, ఎప్పుడు వాన వెలుస్తుందా అని హడిలిపోతూ ప్రాణం చేతిలో పట్టు కూర్చున్న వాళ్ళు కాస్త వానవలవగానే తమ దారిని తమ పోయారు. ఇప్పుడు ఆ పూట ఇంట్లో భోజనం పెడదామంటే ఒక్కడు కూడా మాట వరసకి జంగమదేవర కనపడలేదు, శివభక్తుడు కనపడలేదు. ఇలా అయిపోయింది ఏమిటి? కాంచీపురం అనుకుని ఈయన శివుడికి నమస్కరించి భార్యకి చెప్పి ఎక్కడో ఒక చోట ఇంత మహానగరంలో ఒక్క శివభక్తుడైనా భోజనం పెట్టడానికి మనకి లభించకుండా ఉంటాడా, ఓ మహాత్ముడిని వెతికి పట్టుకొస్తాను. ఆయన రాగానే చకచక గరగరగా అంటే మంచి రుచిగా పదార్థాలు వండిపెట్టు, ఏమడిగితే ఆ పదార్థం తక్షణం ఆయనకి చేసి పెట్టడానికి సిద్ధంగా ఉండు. అంటే పూర్వకాలంలో అదొక నియమం కూడా ఉండేది. మనం ఏదో వంటకాలు సిద్ధం చేసి వచ్చిన వాడికి మన దగ్గర ఉన్నది పెట్టడం ఒక ఎత్తు, కానీ దీక్షాపురులైన వాళ్ళు అవతల వాడు ఏమడుగుతాడో ఆ అడిగింది పెట్టడానికి సిద్ధంగా ఉండేవారు. అందుకే సర్వకాల సర్వావస్థల్లో పనికొచ్చే పచ్చళ్ళన్నీ చేసి పెట్టుకునేవారు, పప్పులు ఉప్పులు సిద్ధంగా ఉంచేవారు. ఒక్కొక్కటి వాళ్ళు కందిపప్పు వండితే మేము కందిపప్పు తినం, పెసరపప్పే తింటామన్నారనుకోండి, వెంటనే అప్పటికప్పుడు మళ్ళీ పెసరపప్పు వండాలన్నమాట. ఓ చాలా భక్తుల్ని పరీక్షించడం అంటే మాటలు కాదు. భగవంతుడు భక్తుల్ని పరీక్షించడానికి ఓసారి అయితే వెళ్ళి ఎక్కడ ఆ ఊళ్ళో బొబ్బర్లు దొరకవట, అందుకని శివుడు ఓ భక్తుడి వేషంలో వెళ్ళి బొబ్బర్లు పప్పు కింద ఉడకబెట్టి దాంతో అన్నం పెట్టన్నాడు. ఈయన బొబ్బ పెట్టుకుంటూ బయలుదేరాడు. ఇలాంటి పరీక్షలు పెడతాడు. పరీక్షలలో నెగ్గడానికి మన దగ్గర కావలసింది ఏమిటంటే పదార్థం కాదు, భక్తి. భక్తి ఉందంటే దొరికి తీరుతుంది. ఒకసారి చెప్పాను కదా మీకు, బొబ్బర్లతో భోజనం పెట్టమంటే ఎక్కడుంటాయా అని తెగతిరిగాడు ఆయన. ఇంకెక్కడ దొరకలేదు. దొరకకపోతే ఈ పూట ఆత్మహత్య చేసుకుంటాను తప్ప నేను మాత్రం ఆ శివభక్తుడికి అన్నం పెట్టకుండా అన్నం తినను అని ఓ భక్తుడు తిరిగాడు. తిరిగితే ఊరవతల ముసలాయన కనబడ్డాడు. ఎందుకు తిరుగుతున్నావు అంటే బొబ్బర్ల కోసం అనట. నా దగ్గర ఉన్నాయిరా కొంచెం అని ఇచ్చాట. అడిగింది శివుడే, మళ్ళీ ముసలాడి రూపంలో కొంచెంతో బొబ్బర్లు ఇచ్చింది ఆయనే. అది ఆయన లక్షణం అన్నమాట. అన్నీ తానే. మరల్చేవాడు, మరలేవాడు, మరలించడానికి తగిన శక్తిని అందించేవాడు. కర్త కర్మక్రియ తానే అయి పరమేశ్వరుడు జగత్తునంతా ఆడిస్తూ ఉంటాడు. ఓ క్షణకాలం వర్షం కురిపిస్తాడు, అంతలోనే వర్షంతో విసిగిపోతే ఎండ ఇస్తాడు. అమ్మో ఎండ బాబోయ్ ఒక్కపోతున్నామో మళ్ళీ వర్షం కురిపిస్తాడు. ఈ రెండింటికి మధ్యలో కాస్త గాలి ఇవ్వడానికి ఫ్యాన్లు ఇస్తాడు. ఫ్యాన్లు కొంచెం ఎక్కువగా అయిపోయినాయి అనుకున్నామా మళ్ళీ కరెంటు తీసేస్తాడు. తీసేసాడరా బాబు అంటే మళ్ళీ జనరేటర్ ఇస్తాడు. ఇలా ఒకటి కాదు, అలా అదొక విచిత్రమైన లీలన్నమాట. అందుకే మనం ఏ సంకల్పం చేయకుండా సంపూర్ణ శరణాగతి పొంది నీదే బాధ్యత అన్నామంటే మనల్ని ఎలా నడిపించాలో ఏమిటో ఆయనే చూసుకుంటాడు. ఇది కావాలి అని పరమేశ్వరుని అసలు మనం అడగక్కర్లేదట. నీ పాదాలను ఆశ్రయించాం, ఎప్పుడు ఏది ఎలా అవసరమో అది అందించి నడిపించు, బాధ్యత నీది అని సంపూర్ణ శరణాగతి పొందాలి మనం. ఇటువంటి భక్తుడు కనుకే చిరుతొండ నంబి ఆ వచ్చే శివభక్తుడు ఒకవేళ ఏదైనా అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా అన్ని పదార్థాలు సిద్ధం చెయ్యి, భగవంతుడు అనుగ్రహంతో ఈ పూట భోజనం పెడదాం, ఒక శివభక్తుడి కోసం వెతుక్కొస్తాను అని బయలుదేరాడు. నగరంలో 7 వాడలు ఉన్నాయి. ఆ 7 వాడలు తిరిగాడు, ఎక్కడా కనపడలేదు. ఒక్క శివభక్తుడు కూడా ఈ పూట ఈయనింటికి వచ్చి భోజనం చేసి పెడతాను అన్నవాడు మాట వరసకు కూడా లభించలేదు. కామాక్షీదేవి ఆలయానికి వెళ్ళి వెతికాడు, శివభక్తుడు భక్తగా లభించలేదు. అయ్యవారి దగ్గరికి వెళ్ళి వెతికాడు, ఏకాంబరేశ్వరుడి దగ్గరికి, అక్కడా భక్త లభించలేదు. పోనీ ఇక్కడక్కడా పోతే కనీసం వరదరాజస్వామి దగ్గరైనా దొరుకుతాడేమో. ఎందుకంటే ఎవరి భక్తి ఎలా ఉన్నా అన్ని ఆలయాలని దర్శించేవారు పూర్వం. ఇప్పుడంటే కొంతమంది శివాలయంలో అడుగు పెట్టమని, కొంతమంది విష్ణు ఆలయంలో అడుగు పెట్టమని అజ్ఞానంతో కొట్టుకు చచ్చిపోతున్నారు. కానీ అంత తీవ్రమైన మూర్ఖత్వం పూర్వకాలంలో మరీ ఎక్కువ లేదు. అది మహాపాపం కూడా. అందుకని శివభక్తుడైనా విష్ణువుని చూడాలి, విష్ణు భక్తుడైనా శివుణ్ణి చూడాలి. ఈ ఇద్దరికీ భేదం పాటిస్తే ఇద్దరు నరకానికి పోతారు. మద్భక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ తావుభౌ నరకం యాత యావచ్చంద్ర దివాకరౌ. నా భక్తుడు శివుణ్ణి ద్వేషిస్తున్నాడు, శివభక్తుడు నన్ను ద్వేషిస్తున్నాడు. ఈ ఇద్దరూ ప్రమాదకారులు. ఈ ఇద్దరూ కూడా సూర్యచంద్రులు ఆకాశంలో కనిపించినంతకాలం నరకానికి పోతారు అని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పాడు ఒకప్పుడు దేవీ భాగవతంలో 6వ స్కంధంలో. కాబట్టి ఈ రెండూ ప్రమాదకరమైనవి. నా శివభక్తుడు ఆ మాత్రం వరదరాజస్వామి ఆలయంలో దొరకపోతాడా అని అందుకని కంచి వరదరాజస్వామికి, అది విష్ణు కంచి ఇది శివ కంచి, రెండు చోట్ల తిరిగాడు. వరదరాజస్వామి ఆలయంలో కూడా మాట వరుసకు కూడా ఒక భక్తుడు దొరకలేదు. విసిగి విసిగి వేసారిపోయాడు. అయినా శివభక్తుడి కోసం తిరగడం మాత్రం ఆపలేదు. తిరిగి అలిసిపోయినా మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. 12:00 అయిపోతుంది. ఎలారా బాబు ఎప్పుడు దొరుకుతాడు శివభక్తుడు, వాడికి అన్నం ఎప్పుడు పెడదామా అని పాపం తహతహలాడుతూ వెతగ్గా అక్కడ ఒక పాడుబడిపోయిన పాతకాలపు శివాలయం కనపడింది. అది కూలిపోతుందన్నమాట. కొన్ని ఓళ్లలో కొంతకాలం పోయాక ఆలయాలు ఎవడు పట్టించుకోకపోతే ఎన్నాళ్ళు ఉంటే అవి మాత్రం వేల సంవత్సరాల వల్ల శిథిలం అయిపోయాయి. అలాంటి శిథిలమైన ఒకనొక శివాలయం, చుట్టూత స్తంభాలున్నాయి, రాతి గోడలున్నాయి, పైకప్పు విరిగిపోయి కిందకు విరిగిపోయింది, గర్భాలయం దెబ్బతింది, చుట్టుపక్కల ఉన్న గోడలన్నీ దెబ్బతిన్నాయి, వాటిల్లోంచి మర్రి మొక్కలు ఓడలు వేసుకుని మరీ పెరిగిపోయాయి. అటువంటి కుప్ప కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒకనొక అత్యంత ప్రాచీన కాలపు శిలాలయం, ఆ శిలాలయంలో అంటే పూర్తిగా రాతి స్తంభాలతో కట్టబడిన ఆలయంలో బయటికి కనపడేలా ఒక అరుక్ కూడా ఉంది. అది కూడా ఏకశిల, ఒకే శిల, పెద్ద గండశిలని పూర్వం రాయిని బయట అరుక్ కింద పెట్టారనమాట ఆలయం దగ్గర. ఆ రాతి మీద ఒక 85-90 సంవత్సరాల వయస్సున్న ముసలాయన పడుకుని ఉన్నాడు. జుట్టు బాగా తెల్లగా దూది పింజల్లా అటు ఇటు గాలికి ఎగిరిపోతుందన్నమాట. తెల్లని జుట్టు చాలా పొడుగ్గా ఉంది. సాధారణంగా కొంతమందికి వార్ధక్యం వస్తే జుట్టు ఓడాలి, కానీ కొంతమందికి మాత్రం వార్ధక్యంలో జుట్టు పెరుగుతుంది. ఈయనకి బాగా జుట్టు ఇలా వెనక్కి వేళ్లాడుతోంది, ఆ జుట్టు గాలికి రెపరెపలాడుతోంది. అది చూడ్డానికి ఎలా ఉందంటే ఎవరో ఇంటి ముందు దూది ఆరబోశారు, గాలికి ఆ దూది కొట్టుకుపోతుందేమో అన్నట్టుగా ఉందనమాట, అంత దూది పింజలు అయిపోయింది. ఇంకా చేతుల నుంచి చర్మం ఇలా కిందకి వెళ్ళాడిపోతుంది, తోలు ఇలా వెళ్ళాడిపోతుంది. కొంతమందికి పాపం ఏమిటంటే వార్ధక్యంలో ఈ చర్మం ముడతలు పడిపోయి కిందకి ఇలాగా గుడ్డ సంచి పెట్టినట్టు, తోలు సంచి తోలు తిత్తి పెట్టినట్టు వెళ్ళాడిపోతుంది అనమాట. అలా వెళ్ళాడిపోతున్న తోలుతో అసలు ఎక్కడ మాంసం లేదు, కేవలం తోలే. ఎముకలు పొడుచుకొచ్చి కనపడుతున్నాయి, బక్క చిక్కి ఉన్నాడు. కళ్ళు పూర్తిగా లోపలికి వెళ్ళిపోయి ఈ కనుబొమ్మలు పైకి వచ్చేసాయి. ముక్కు కూడా విచిత్రంగా మారిపోయింది. వార్ధక్యంలో ముక్కుకున్న లక్షణాలు అంటే గీతలు పడిపోయి దాని మీద పొక్కులు వచ్చి, వార్ధక్యం కదా, చిన్నప్పుడున్న అందం ఎప్పుడు ఉంటుందా? మాంచి నవయవనంలో లేదా వివాహ కాలంలో టింగు రంగానని హే అని ముక్కు దురుపుకుపోయేవాడికి ఆ ముక్కు కాస్త ఉత్తి డొక్క అయిపోతుంది అనమాట. ఇది వార్ధక్యం యొక్క లక్షణం. అలాంటి ముక్కుతో చూపులు కనబడి కనబడకుండా ఉండడం వల్ల ఎవరూ కనపట్టం లేదేమిటే భామా అని తన భార్యతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నంతసేపు గొంతు వణికిపోతుంది, తలయమో ఇలా తిరిగిపోతుంది. పాపం ఈ వణుకుడు రోగం వస్తుంది వార్ధక్యంలో ఒక్కొక్కసారి కర్మయోగం వల్ల, ఇలా తల తిరిగిపోవడం చేతులు వణికిపోవడం వస్తున్నాయి ఆయనకి. మాట ఏమో ఎలుగు రావడంలా, గట్టిగా మాట్లాడదామంటే నోట్లోంచి మాట రావడంలా. అయినా మంచం లేకపోవటం వల్ల బండరాయి మీద పడుకున్నాడు. వాళ్ళ ఆవిడ ఒక 5 ఏళ్ళు కొంచెం తేడా ఉంటాయి, కానీ ఆవిడకు కూడా బాగా జుట్టు తెల్లబడిపోయింది. బాగా తెల్లబడిపోయి ఆ జుట్టు కనుబొమ్మల మీద నుంచి కిందకు వస్తూ ఉంటే మధ్య మధ్యలో జుట్టు పక్కకు తోసుకుంటూ కాస్త ఓపిక పట్టవయ్యో, ఎవరూ కనపట్టంలా, ఈ పూట అన్నం పెట్టేవాడు ఎవడన్నా దొరక్కపోతాడా అంటోంది ముసలావిడ. మధ్యలో ఈయన ముసలాయన ఇంత వయస్సు వచ్చినా తెక్కెక్కు అనుకుంటాను, అందుకని ఏమే కబుర్లు చెబుతూ కాళ్ళు నొక్కడం మానేసావు, పీకేస్తున్నాయి కాళ్ళు, నొక్కు, వాత సంహార తైలం అని గోకర్ణ క్షేత్రంలో ఉంటుంది అది పట్టుకొచ్చి కాస్త రాయివే అంటున్నాడు ఆయన. ఇంతలో భార్య అలాగేనండి రాస్తానంది. ఈ రాస్తానేలోపు కోపం తట్టుకోలేక ఆవిడ వీపు మీద ఒక దెబ్బ ఫడక్కను కొట్టాడు రాత్రి ఇక్కడ ఎవరో కొట్టినట్టుగా. ఈ విధంగా మొత్తం మీద కొంచెం కోపిష్టివాడు అనమాట ఈయన. మంచి రౌద్రంతో భార్య పక్కకు చూసిందా కాళ్ళు అండం, ఆకలి అండం, విసుక్కోవడం పడుకున్నాడు. పాప ఆవిడ కాళ్ళు ఒక్కుతూనే ఉంది. ఈ విధంగా వృద్ధ దంపతులు, ముసలి దంపతులు, 80 ఏళ్ల పడుచావిడ, 89 ఏళ్ల పడుచైన ఆ ఇద్దరు కూడా అక్కడ కనపడ్డారు ఈయనకి. వీళ్ళు కేవలం ముసలి వాళ్ళేనా శివభక్తులు కూడానా అని చిరుతొండ నంబి ఈ పాతాలయంకే చూశాడు. మొట్టమొదటిసారిగా ఆయనకి ఇప్పుడు కొంచెం భయం కూడా కలిగింది. ఏమిటో తెలుసా, ఇంతకాలం నేను ఏకాంబరేశ్వరాలయం చుట్టూ తిరిగాను, నా ఊళ్ళో శిథిలమై కుప్పకూలిపోతున్న ఆలయం ఉందన్నమాట, ఈ ఆలయాన్ని పట్టించుకోలేదు నేను, పునరుద్ధరించలేదు. కొత్త ఆలయం కట్టడం కంటే జీర్ణమైపోయి మన ఊళ్ళో ఉన్న ఒక ఆలయాన్ని ఉద్ధరించడం మహాపుణ్యం. తెలిసిన మీ ఊళ్ళలో ఎక్కడైనా సరే పాడుబడిపోయిన ఆలయాలుంటే 10 మందికి చెప్పండి, ఏమైనా ఈ ఆలయాన్ని ఉద్ధరించాలని కోరికను వెలిబుచ్చండి, మీరు చేయూతనివ్వండి, 10 మందిని చేయూతనిచ్చేలా చెయ్యండి. ఎప్పుడైనా సరే ఎంత గొప్పగా మనం పాతబడిపోయిన ఆలయాలను ఉద్ధరించడానికి ప్రయత్నిస్తామో అంత తొందరగా కైవల్యం పొందుతాం. మన కోరికలు తీరాలంటే, ఈ జన్మలోనే మోక్షం పొందాలంటే పాడుబడిపోయిన ఆలయాలు ఉద్ధరింపబడాలి. ఎంతో కొంత తృణమో పనమో ముందు చెప్పాలి బాగా. ఏ ఊళ్ళో అయినా సరే ఇంక ఈ గుడి పడి పనికిరాదు అనుకున్న చోట దాన్ని మళ్ళీ ఉద్ధరించాలి, దానికి కంకణాలు కట్టుకోవాలి. పెద్ద కష్టం ఉంది. కలవు సంఘీ శక్తి, కలియుగంలో సంఘమే పెద్ద శక్తి, అందరం కలిస్తే తక్కన ఏ పనినే చేయగలుగుతాం. చెప్పా పెట్టకుండా ఎవరికి తెలియకపోతే ఎవడు సాయం చేయడు, కానీ అందరికీ చెప్పామనుకోండి, వాడు 10 రూపాయలు ఇస్తాడు, వాడు 15 ఇస్తాడు, మొత్తం మీద గుడిని ఉద్ధరించాలి. అయ్యో నా ఊళ్ళో ఇటువంటి కూలిపోతున్న ఆలయం ఉందా, ఆ ఆలయంలో పాప ఏ ముసలాయన పడుకున్నాడా అని కొంచెం ఆలయాన్ని ఉద్ధరించాలనే కోరికని కూడా పొందాడు. ఇప్పుడు ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి ఈయన ఎవరా అని తేరు చూస్తే మంచి నుదుట తల్లని పిండి కొట్టు కనపడింది. విభూతి రేఖలు ధగ 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 మెరిసిపోతున్నాయి. భుజాలకు కూడా విభూతి రేఖలు. దబ్బపండు ఛాయలో ఉన్న ముసలి వాళ్ళు విభూతి పెట్టుకుంటే అందమే వేరండి బాబు. అంత ముసలైనైనా ఆ తెల్లదనం మూలాన నిగనిగలాడిపోతున్న ఆ చర్మం మీద, వెండి రంగులోకి వచ్చేసిన చర్మం మీద ఈ పిండికట్టు మరింత బాగా వెలుగుతోంది. ముచ్చట పడిపోయాడు ఈయన. ఈ వృద్ధుడు వీరశైవుడే. పక్కన ఆవిడ చూశాడు, ఆవిడ కూడా త్రిశూలంలాగా బొట్టు పెట్టుకుని మధ్యలో ఓ బొట్టు పెట్టుకుని ఉంది. వెంటనే దగ్గరికి వెళ్ళి వీరమహేశ్వర దంపతులకి దాసోహం అన్నాడు. ఆ ముసలాయనకి వినబడలేదనుకుంటాను. ఏమిటి అన్నాడు ఆయన. చెవి దగ్గర కంటే వచ్చి మీకు నమస్కారం అన్నాడు. నమస్కారం సరే, 3 రోజుల నుంచి తిండి లేదు, నీరసంతో చచ్చిపోతున్నాం. మా ఆవిడ దగ్గర కాస్త పిండి ఉండేది, ఆ పిండిని వర్షాకాలంలో పంచదారలో కలుపుకుని కొంచెం కొంచెం తిన్నాం. 3 రోజుల క్రితం ఆ పిండి కాస్త హుళక్క అయిపోయింది, ఇప్పుడు తినడానికి పిండి లేదు, దాంతో కడుపు మండిపోతోంది. నువ్వు శివభక్తుడివేనా? ఊళ్ళో ఎవరైనా మంచి వీరశైవ భక్తులు ఉన్నారా? అటువంటి వాళ్ళు ఉంటే భోజనం పెట్టేవాళ్ళు దొరుకుతారా అన్నాడు ఆయన. మేము అడగాలనుకున్న తమరేడు గారు స్వామి, నా పేరు చిరుతొండ నంబి. ఒక్క వ్యక్తికైనా అన్నం పెట్టకుండా అన్నం తినకూడదని నాకు నియమం. తమరు భార్యాసమేతంగా నా అదృష్టవశాత్తు ఈ వర్షం వెలిసిన వెంటనే దొరికారు. తక్షణం మా ఇంటికి రండి, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి పూజిస్తాను, కడుపు నిండా భోజనం పెడతానన్నాడు. అనగానే ఆయన భార్యకే చూసి చిరునవ్వు, నవ్వి, వీడెవడో అన్నం పెడతానంటున్నాడు, వీడి నుదుటి విభూతి రేఖలు బాగా కనపడుతున్నాయి అని అడిగితే బో ఎంత పెట్టుకున్నాడు అంది భార్య. అంటే ఈయనకి కొంచెం చూపు కనపట్టలేదన్నమాట. ఇప్పుడు దగ్గరికి పిలిచి, నీ పేరేమిటి? చిరుతొండ నంబి శెట్టి గారినండి అన్నాడు ఆయన. ఓహో, మరి నీ గోత్రం? అబో, పౌత్సకుల గోత్రం. ఓ, భలేవాడివిరా నువ్వైతేను. బాగా ఇంట్లో భార్య పిల్లలు అందరూ సహకరిస్తారంటే? భార్య సహకరిస్తుందండి, పిల్లలు అంటూ లేరండి, ఒక్కే పిల్లలండి, ఇంక వేరే జల్లలు లేరండి అన్నాడు ఆయన. సరే అయితే నీ ఇంట్లో నియమంతో అన్నం పెడతావా? పెడతానండి. ఏమడిగినా పెడతావా? పెడతానండి. అయితే చేతులకి చందనం రాయి అన్నాడు ఆయన. చందనం రాశాడు. చందనం రాశాడంటే అర్థం ఏంటనమాట? మా ఇంటికి భోజనానికి రండి అని ఆహ్వానించినట్టు. ఆహ్వానించినంత మాత్రం చేత అవతల వాడు వస్తాడని కాదు, మళ్ళీ వాడు విభూతి ఇవ్వాలి. విభూతి ఇవ్వాలంటే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి అన్నట్టు ఆయన. చెప్పండి బాబు, తమరు అడిగితే నా ఇల్లు అయినా రాసిచ్చేస్తాను, కంచి కంచి అంతా మీకు రాసిచ్చేస్తానండి, లేదా పద్మాగర్ గారు కట్టుకున్న పంచి అయినా మీకు ఇచ్చేస్తానండి అన్నాడు ఆయన. అవన్నీ నాకెందుకు రాను ఆయన? నీ కొడుకు కూడా, నీవు నీ కొడుకు నా పక్కన కూర్చుని భోంచేయాలి, చేస్తారా? ఓ, అదంతమైనండి, తప్పక చేస్తామండి. ఈ చిన్న కోరికతో నీ ఇంటికి భోజనానికి వస్తాననుకోకు, ఇంకో కోరిక ఉందన్నాడు ఆయన. బాబు తమరు కోరండి, తొందరగా ఆలస్యం అవ్వకుండా మీకు అన్నీ పెడతానండి అన్నాడు ఆయన. నాకు నరమాంసం భోజనం చెయ్యాలని చాలా రోజుల నుంచి కోరికగా ఉంది. ఇప్పటికి 3 ఏళ్ళు 21 రోజులుగా దీక్షతో ఉన్నాను, దీక్ష పూర్తి అయ్యింది నాకు. దీక్షావసానంలో ఒక మంచి నరుణ్ణి భోంచెయ్యాలి. మళ్ళీ ఆ నరుడు కూడా ఎవడో అయితే పనికిరాడు. కన్న తల్లిదండ్రులు లేత వయస్సులో ఉన్న కొడుకుని స్వయంగా కత్తిపేట దగ్గరికి తీసుకెళ్ళి పీక కోసి ఆ తర్వాత వాణ్ణి చక్కగా వండి పెట్టాలి. ఆ వండి పెట్టేటప్పుడు కూడా అబ్బో అందులో నేతితో పోపు పెట్టాలి. మళ్ళీ నూనెతోటి డాల్డాతో పోపు పెడితే ఒప్పుకోను, నేతి పోపు, ఆవు నేతితో పోపు పెట్టాలి. పోపులో ఇంగు వెయ్యాలి, జీలకర్ర వెయ్యాలి. మళ్ళీ నేను కోరికలు చాలా చెప్పాడండి. జీలకర్ర అంటే మరి శివుడికి కూడా ఇష్టమేమో తెలియదు, ప్రత్యేకంగా జీలకర్ర గురించి చెప్పాడు ఆయన. ఏమిటో జీరకము అంటారు సంస్కృతంలో దాన్ని. ఇవన్నీ వెయ్యాలి. ఆ తర్వాత నాతో పాటు నువ్వు కూడా పక్కనే కూర్చొని ఫోన్ చేయాలి, ఏమంటావన్నాడు. శైవుడు అడిగితే ఏదన్నా చేసేస్తానన్నాడు ఆయన. శివభక్తి పరాయణుడు శివుడితో సమానం, అది మహావీరశైవ వ్రత నియమం మాది. నువ్వు అడిగితే నా శరీరం కోసిస్తాను, నా భార్యనే వండి పెడతాను, ఇక నా కొడుకుని వండి వండి పెట్టడంలో ఆశ్చర్యం ఉంది, పెట్టేస్తానన్నాడు ఈయన. ఒరే, మాట ఇవ్వడం నిలబెట్టుకోవడం అంత తేలిక కాదు. ఒక రహస్యం చెబుతున్నా విను. నువ్వంటే నీ కొడుకుని చంపి వండి పెడతానన్నావు, నీ ఇంట్లో నీ భార్య ఒప్పుకోవచ్చా ఒప్పుకోదో తెలియదు కదా. భార్యలందరూ భర్త మాట విని అనుకూలంగా కూడా ఉంటే ఈ జగత్ ఎలా ఎందుకు ఉంటుంది? నువ్వు ఇంటికెళ్ళు, నీ భార్య దగ్గరికి వెళ్ళు. నేను జంగమదేవరికి కొడుకుని వండి పెడతానని మాట ఇచ్చాను, వండి పెట్టమంటావా అని భార్యను అడుగు, ఆవిడ ఒప్పుకుందనుకో నా దగ్గరికి రా అన్నాడు ఆయన. మా ఆవిడ చాలా పరమపతివ్రత అండి, నేను ఏం చెప్పినా చెప్పింది చెప్పినట్టు చేస్తుందండి, గీచిన గీటు దాటదండి అన్నాడు ఆయన. లేదు నాయన, నేను చాలా చూసి ఉన్నాను, శివుడు కదా అక్కడ ఎదురుకుండా ఉన్న సామాన్యుడు కాదు. ఆ ముసలాడి వేషంలో ఉన్నది ఏమిటో ఈ మాటికని నేను మీకు చెప్పాలా? పరమేశ్వర పరీక్ష. అందువల్ల ఇలా అనకు, నాకు శిష్యుడు ఉండేవాడు, నేను చాలా యాతనలు పడ్డాను, కొండలకు కొండలు నెత్తి మీద పగలు కొట్టించుకున్నవాడిని, కొంతమంది భార్యలు ఎలా ఉంటారో నాకు తెలుసు అన్నాడు. మా భార్య ఎలా కాదండి అని అడిగిన. ఎందుకైనా మంచిది మీ ఆవిడని అడుగన్నాడు ఆయన. ఎందుకంటే దీనికి పూర్వం ఒక కథ ఉంది లింగపురాణంలో, అనేక శతభాండాని భిన్నాని మమ మస్తకి మమ భార్య మహాసాధ్యి భాండమూల్యం నయాచితే అని గొప్ప శ్లోకం. ఆ శ్లోకం తెలిస్తే కానీ ఈ శైవుడు ఎందుకు ఎంత గట్టిగా నొక్కంటున్నాడో మనకు తెలియదు. పూర్వం వీళ్ళకు గురువుగారు ఉన్నారట. ఆ గురువుగారు చాలా మంచి గురుకులం అన్నో దాన్ని పెట్టాడు. ఆ గురుకులంలో పిల్లలందరినీ పిలిచి అన్నం పెట్టి పాఠం చెప్పి వాళ్ళ ఓపికను బట్టి 10 ఏళ్ళో 15 ఏళ్ళో చదువుకున్నాక వాళ్ళకి సర్టిఫికెట్ ఇట్టి పంపించేవాడు. ఈ గురువుగారి దగ్గర చదువుకున్న వాళ్ళు అంటే రాజుగారికి గౌరవం కనుక వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చేవాడు అనమాట. ఇది మంచి యూనివర్సిటీ ఆ రోజుల్లో ఈ గురువుగారి గురుకులం. ఈ గురువుగారి భార్య కొంచెం గయ్యాళి, పరమ గయ్యాళి, మళ్ళీ మామూలు గయ్యాళి కూడా కాదు. ఆ గురువుగారి దగ్గర ఒకసారి 10 మంది శిష్యులు చేరారు. వాళ్ళు దాదాపు 12 ఏళ్ళు గురువుగారి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఆ విద్యలు నేర్చుకుంటున్న సమయంలో పిల్లలకు అన్నం పెట్టేది గురువుగారి భార్య. ఆఖరణ తిక్కొచ్చి చారుకుండ పట్టుకొచ్చి గురువుగారిని నెత్తి మీద కొట్టేసేది. ఆఖరణ చారు పోసేటప్పటికి మాత్రం ఆవిడకి ఎందుకో కోపం ఎక్కువైపోయేది. రోజు మొగుడిని తిట్టిన తిట్టి తట్టకుండా తిడుతూనే ఉండేది. అయినా చాలా ఉత్తముడు ఆయన, ఆయన కిక్కురు మనేవాడు కాదు. కానీ చారు పొయ్యండి అని భార్యని పిలవగానే ఆవిడ కుండ పట్టుకొచ్చి వేడివేడి చారుకుండ భర్త నెత్తి మీద డామని కొట్టేది. ఇంతేరా నీకు చారు, అందరూ వేడి చారు అంటారు, ఈయన ఏడి చారు. ఈ విధంగా నెత్తి మీద కుండ పగల కొట్టేది. శిష్యులు తెల్లబోయేవారు. కానీ గురువుగారి దగ్గర ఎప్పుడు కూడా భార్యను వేళాకోళం చేయకూడదు, అందుకని కిక్కురు మరకుండా చేతులు కట్టుకుని చదువుకుని పోయేవారు. ఈ 10 మంది బాగా చదువుకున్నాక పూర్తయిపోయాక వెళ్ళేటప్పుడు గురువుగారికి, గురువుగారండి మీ దగ్గర 10 ఏళ్ళో 12 ఏళ్ళో చదువుకున్నాం కదండి, మీకు గురుదక్షిణ ఇస్తా, ఏం కావాలో కోరుకోండి అన్నారు. అప్పుడు గురువుగారు అందరి దగ్గర తల వస్తువు కోరుకున్నాడు. వాళ్ళు ఏదో గురుదక్షిణ ఇచ్చి పోయారు. ఆఖరణ ఒక శిష్యుడు వచ్చాడు. వీడు కటిక దరిద్రుడు, వీడికి తల్లిదండ్రులు లేరు, అందుకే పేదవాడు కదా అని గురువుగారు వాడిని ఇంటికి పిలిచి కన్న కొడుకులాగా వాడిని సాకి కడుపు నిండా భోజనం పెట్టి చదువు చెప్పాడు. వాడు కూడా, గురువుగారండి నేను పేదవాడిని, నాకు నాన్నవాళ్ళు లేరు, మీరు కన్నబిడ్డలాగా కడుపులో పెట్టుకుని భోజనం పెట్టి పెంచి పెద్ద చేసి ఇంత విద్యనిచ్చారు, ఈ క్షణంలో నేను మీకు గురుదక్షిణ ఇవ్వలేను, కానీ రేపు పొద్దున్న నేను గొప్పవాడిని అయ్యాక, మంచి ఉద్యోగం వచ్చాక, సంపాదన వచ్చాక మీకు ఏదో ఒక దక్షిణ ఇస్తానండి, ఏం కావాలో ఇప్పుడే కోరుకోండి, తర్వాత ఇస్తానన్నాడు. ముందు నేను దక్షిణ అనౌన్స్ చేస్తాను, ఆ తర్వాత దక్షిణ నాకు సంపదలు వచ్చాక మీకు ఇస్తాను, తీర్చుకుంటాను, గురుదక్షిణ ఇచ్చి గురు రుణం తీర్చుకుంటానన్నాడు. అనగానే గురుగారు, డబ్బులు నాకు చాలామంది ఇచ్చారు, దేవుడి దేవల నాకు ధనానికి లోట్లేదు, గృహానికి లోట్లేదు, పొలాలకి లోట్లేదు, నాకున్న లోటల్లా నీకు తెలుసు, నీకు తెలుసు కదా నా భార్య ఎంత గయ్యాడో మీ గురుపత్ని, కోపం వచ్చిందంటే నోటికి వచ్చినట్టు తిడుతుంది, ఎవరున్నా లెక్క చేయకుండా తిడుతుంది, పైగా చారు పొయ్యమన్నప్పుడల్లా కుండ పట్టుకొచ్చి నెత్తి మీద పగలగొడుతూ ఉంటుంది, కాబట్టి నాయన నాకు ఒక విచిత్రమైన దక్షిణ తీసుకోవాలనే కోరిక ఉందన్నాడు ఆయన. కోరుకోండి గురువుగారు అన్నాడు మళ్ళీ శిష్యుడు. వాడికి అపూర్తి అర్థం కాక, నువ్వు ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకో, నేను మా ఆవిడ్ని కసితో తెగ తిట్టాలని పెళ్ళైనప్పటి నుంచి అనుకునేవాడిని, కానీ నాకు ఆ ధైర్యం లేదు, తిట్టానే చచ్చిపోతాను, కాబట్టి నువ్వేం చేస్తావంటే పెళ్లి చేసుకునే ముందే పెళ్లి కూతురుకు ఒక షరతు పెట్టు, రోజు నేను తెగ తిడతాను, అవసరమైతే కొడతాను, నువ్వు పడాలి, అలా పడతానంటే చేసుకుంటానని ఒక నియమం పెట్టు, అవతలవిడ ఒప్పుకుందా చేసుకో, నువ్వు పెళ్ళయ్యాక నన్ను పిలిచి నా ఎదురుగుండా మీ ఆవిడ్ని తిట్టాలి, ఆవిడ చేతులు కట్టుకుని వినయంగా పడాలి, అది నాకు నువ్వు ఇచ్చే గురుదక్షిణ అన్నాడు. అంటే గురువుగారు ఎంత బాధపడ్డాడో ఆలోచించండి. ఈ కథ సామాన్యమైన ఆషామాషీ కథ కాదు. ఈ గురువుగారికి లోపల ఎన్నాళ్ళ నుంచి పెళ్ళంతా విసిగిపోయి కొతకొతలాడిపోతూ శిష్యుడిని ఇలాంటి కోరిక కోరాడు ఆలోచించండి. శిష్యుడు దానికే ఉందండి, ఇదేం పెద్ద కోరిక ఉందండి, ఇది నేను తీరుస్తానండి తప్పకన్నాడు. గురువుగారి చేతిలో మాటేశాడు, ఒట్టేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడి నుంచి ఈయనకి మంచి చదువుకున్నాడు కాబట్టి విద్య ఉంది కనుక రాజుగారు మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఇక ఇక్కడి నుంచి పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడల్లా పెళ్లి చూపులు కలగానే పెళ్లి కూతురిని ఏకాంతంగా పిలిచి, నేను మా గురువుగారికి ఇలాంటి ఒట్టు పెట్టాను, నేను రోజు నిన్ను తిడతాను, అవసరమైతే నెత్తి మీద ఒకటి కొడతాను, పడతావా, నిన్ను పెళ్లి చేసుకుంటానంటే చీప, నేను నిన్ను ఎదుగు చేసుకుంటాను, అది ఎవడన్నా ముందే కండిషన్ పెడితే పడతారటండి. ఎక్కడికైనా తీసుకెడితే ఏదన్నా మంచి పని చేస్తే సంతోషిస్తారు, లేదా భోజనాలు పెడితే సంతోషిస్తారు, కానీ ముందే తిడతాను తిడతామని ఎవడన్నా అంటే ఎవరు పడతారు? దాంతో వీడికి పెళ్ళి అవ్వాల. ఈలోపు గురువుగారు 10 రోజులకోసారి ఉత్తరం రాయడం మొదలెట్టారు. శిష్య నా గురుదక్షిణ, శిష్య నా గురుదక్షిణ. ఈయన ఇంకా సంబంధాలు తెగ చూసేవాడు. ఈయన గురించి తెలిసి అసలు సంబంధాలు రావడం మానేసాయి. చివరకు ఒక పల్లెటూళ్ళలో ఓ పెళ్లి కూతురు చూశాడు. ఆ పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి ఆవిడ కొంచెం భయంకరంగా ఉందనుకోండి, అయినా సరే ఇలా మా గురువుగారికి దక్షిణ ఇస్తానని వాటిచ్చాను, నేను తిడితే పడతావా అంటే బుద్ధిగా మీరేం చేసినా పడతానండి అంది. అమ్మయ్య ఈ మాట అన్న చాలు, అందం కొరుక్కు తింటావా, ముసలాళ్ళు అయ్యాక అందం ఉంటుందా, నా బంధ అనుకుని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మరి ముందే చెప్తాను, మాట ఇచ్చావు కదా నిలబెట్టుకుంటావు అంటే నేను చాలా గొప్ప పతివ్రతలా ఉంటానండి, మీరు తిట్టండి కొట్టండి పడతానండి అంది. సరే ఆవిడ దగ్గర మాట తీసుకున్నాక వివాహం చేసుకున్నాడు. శుభముహూర్తంలో పెళ్ళి అయ్యింది. అప్పటి నుంచి మొదలైంది వీడికి అసలు గొడవ. ఆవిడ వీడిని ఏదో రకంగా పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులు ఒప్పించగా దొంగనాటకం ఆడి చేతిలో మాటేసింది. ఆవిడ సువర్పణక కంటే పూతన కంటే తాటక కంటే పది ఆకులు ఎక్కువ చదివింది, ఏడాకులు కూడా కాదు. పెళ్ళి అయిన మొదటి రోజునే ఎరా దౌర్భాగ్యుడా అంది. అదేమిటి అలా తిడుతున్నావు అంటే అసలు నా క్యారెక్టర్ ఇదే, నేను నీకు కావాలని మాట ఇచ్చానంది. దాంతో ఈయన హడిలిపోయాడు. ఇంకా చూడండి ఈయన పాటలు కుక్కలు కూడా పట్టలేదు, దిక్కుమాలిన తిట్లు, ప్రపంచంలో ఏ నిఘంటువులో లేని తిట్లు తిట్టడం, కర్ర పెట్టి కొట్టడం. ఇక గురువుగారి లోపేమో 10 రోజులకోసారి ఒరే పెళ్లి చేసుకున్నావు నా దక్షిణ అని ఆయన ఉత్తరం రాయడం. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక ఒక నెలలాళ్ల పాటు భార్యకి పాదాలకి వాతసంహార తైలం లాంటివి రాసి సేవ చేసి 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 భార్యని గడ్డం పట్టుకు బతిమాలి భార్యామణి చిన్న కోరిక తీర్చన్నాడు. ఏమిటో చెప్పు అంది. నేను నిన్ను తిడతానంటే నువ్వు అన్నావు కదా అని పెళ్లి చేసుకున్నాను, అసలు రహస్యం నాకు నిన్ను నిజంగా తిట్టాలని కాదు, మా గురువు గారికి పాపం గురుదక్షిణ ఇస్తానని మాట ఇచ్చాను. ఆ గురువుగారు గురుదక్షిణ ఏమని ఉత్తరం రాస్తున్నాడు, ఇన్నాళ్ళు పాఠం చెప్పి ఉద్యోగం ఇచ్చి నన్ను బ్రతికేలా చేసిన గురువుగారికి ఇచ్చిన మాట తప్పడం న్యాయం కాదు కదా అనగానే, ఏ అందుకని నువ్వు నన్ను తిడతావా తిట్టావా, జాగ్రత్త అప్పడాల కర్ర ఎలా ఉందో అంది ఆవిడ. చచ్చ నేను నిజంగా తిట్టను, గురువుగారు మన ఇంట్లో ఒక్క 3 రోజులు ఉంటారు, ఆ 3 రోజులు నేను నిన్ను నోటికి వచ్చినట్టు తిడతాను. ఆ 3 రోజులు మౌనంగా చేతులు కట్టుకుని అవసరమైతే చెవుల్లో దూదులు పెట్టుకుని గుడ్డలు పెట్టుకుని నా తిట్లు తిను, నేను చెప్పినట్టు అలా చెయ్యి. 3 రోజులు అయిపోయాక ఇక నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు తిట్టు యావజ్జీవితం పడతాను, మా గురువు గారి కోసం నా సంతృప్తి కోసం ఒక్క 3 రోజులు తిట్లు పడకూడదా అన్నాడు. అలా బతిమాలగా బతిమాలగా సర్లేనని ఒప్పుకుని, సరే నీ ఇష్టం, మీ గురువుగారిని పిలువు, 3 రోజులు నువ్వు నన్ను తిడితే పడతాను, కానీ ఆ 3 రోజుల్లో 100 కంటే ఎక్కువ తిట్లు తిట్టకూడదు, జాగ్రత్త. 100 దాటాయా జాగ్రత్త అంది. అనగానే అసలు 3 రోజుల్లో 100 కంటే ఎవడ తిడతాడు, తప్పక ఆ మాత్రం అంగీకరించావు, ఆహా నా పెళ్ళం బంగారం లాంటి బెల్లం అంటూ పొగిడేసి గురువుగారికి వెంటనే, గురువుగారు మీరు కోరిన దక్షిణ పుచ్చుకోవడానికి తక్షణం రావాల్సింది అన్నాడు. గురువుగారు ముచ్చటపడిపోయి వచ్చేసాడు. రాగానే భార్యకు ముందే చెప్పాడు కదా కండిషను, గురువుగారు అలా గుమ్మంలోకి రాగానే దౌర్భాగ్యురాలా మా గురువుగారు వచ్చారు చెంబుతో నీళ్లు పట్టుకురా అనగానే ఆవిడ కిక్కురు మనకుండా చెంబుతో నీళ్లు పట్టుకొచ్చింది. ఇంకా గురువుగారు పొంగిపోయి, శిష్య నువ్వు రానా శిష్యుడు అంటే, ఎన్నాళ్ళ నుంచో నా కోరిక తీర్చావురా, నీకు పాఠం చెప్పినందుకు గురువుగా గర్విస్తున్నాను అన్నాడు. ఈ గురువుగారు పొగిడాడు కదా ఈయన రెచ్చిపోయాడు, అందుకని జ్యేష్ఠమొహందానా కాఫీదే అన్నాడు, చండాలపమొహందానా తువ్వాలదే అన్నాడు. ఈవిడ ఏం చేస్తుందంటే వీడు తిట్టినప్పుడల్లా దౌర్భాగ్యుడా అన్నప్పుడల్లా గోడ మీద 1 అని చాక్ పీస్తో రాసుకుంటోంది, అది ఈయనకి తెలియదు. మధ్యాహ్నానికే తిట్టేశాడు 99 తిట్లు ఈయన, కొత్త బస్సుగాడు పొద్దురగడని ఈ ఆనందంలో తెగ తిట్టేశాడు. తిడుతున్నప్పుడు ఈయన లెక్కెట్టుకోవట్లేదు కానీ ఆవిడ లెక్కెట్టుకుంటోంది. ఇప్పుడు ఇక భోజనంలో కూర్చున్నారు, 99 తిట్లు పూర్తయ్యాయి, 100వ తిట్టు దగ్గరికి వచ్చారు. 100వ తిట్టు దగ్గర ఈయన ఉప్పు పట్టుకురావే చండాల పీనుగా అన్నాడు. ఉప్పు వేసింది. ఉప్పు వేసిన తర్వాత అలా చూస్తావేమే గుడ్లు వేసుకుని అంటే అప్పటికే 100 అయ్యాయిరా అని కళ్ళతో హెచ్చరిస్తుంది వీడికి అర్థం కాల. అందుకని వేడి చారు పట్టుకురావే మూర్ఖురాలా అన్నాడు. దాంతా ఆవిడ పళ్ళు పటపట కొరికి లోపలికి వెళ్ళి వేడి కుండ ఉంది చారు కొండ, అది పట్టుకొచ్చి డామని ఇద్దరి నెత్తి మీద కొట్టింది ఒకేసారి. ఇక చూడండి గురువుగారికి తల పగిలింది, శిష్యుడికి తల పగిలింది, వేడి చారు మీద పట్టడంతో ఇద్దరు నిజంగా ఏడిచారు. అప్పుడు ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసాయి. ఈలోపంది కొండకు 5 రూపాయలు తే 5 రూపాయలంది. దాంతో గురువుగారు హడిలెత్తి ఉత్తరాపోసను కూడా పట్టకుండా పరిగెత్తుకుంటూ పోయారు. పరిగెడుతుంటే గురువుగారు క్షమించండి అని శిష్యుడు వెనకొచ్చాట. ఊరి పులిమేర దగ్గరకు వచ్చాక గురువుగారు ఆగి, శిష్య ఎంత గొప్ప శిష్యుడు విరా నువ్వు, గురుదక్షిణ అంటే నువ్వే ఇచ్చావు, అనేక శతభాండాన్ని భిన్నాన్ని మమ మస్తకే మమ భార్యా మహాసాధ్వి పాండమూల్యం నయాచతే. ఒరే శిష్య, ఎన్నో కొండలు మా ఆవిడ నా నెత్తి మీద కొట్టింది. కొండతో నెత్తి మీద కొట్టినప్పుడల్లా నీ మొహం మండాన్ని తిట్టి మరీ కొట్టింది. కానీ నీ భార్య కంటే నా భార్య పరమపతివ్రత. ఎందుకని? నా భార్య నా నెత్తి మీద వేడి చారుతో ఉన్న కొండ పగల కొట్టింది, కానీ ఎప్పుడు కొండకు 5 రూపాయలు నన్ను అడగల. పాండమూల్యం నయాచతే అంటే కొండకి రేటు కూడా అడుగుతోంది మీ ఆవిడ. నీ ఫేట్ అటువంటిదిరా పో అన్నాడే. ఇలాంటి అనుభవాలు ఉన్నవాళ్ళన్నాయన. అందువల్ల ముందే చెబుతున్నాను, నువ్వు నీ కొడుకుని కోసిపెట్టి గరగరగా వండి అన్నం పెడతానని నాకు మాట ఇచ్చావు, కానీ నీ భార్య ఒప్పుకోకపోతేను. కాబట్టి ఇంటికి వెళ్ళు, నీ భార్యని ఒప్పించి ఆవిడ కూడా నీ కుమారుడైన సిరియాళుణ్ణి కోసి వండి పెట్టడానికి సమ్మతించినట్లయితే తక్షణం నా దగ్గరికి రా, నేను నీ ఇంటికి వస్తాను, భోజనం చేస్తాను, లేదా నీ దారిని నువ్వు పోనగానే. ఈయన హుటాహుటిన బయలుదేరాడు. తిరువెంగనాంచి దగ్గరకు వచ్చాడు. వెంగనాంచి వెంగనాంచి, ఈ కాంచీలో మనకు ఒక మంచి బ్రాహ్మడు దొరికాడన్నాడు. ఆవిడ ఎగిరి గంతేసి మరి కూడా తీసుకురాకపోయారా అంటే, ఆయన ఒక నియమం పెట్టాడు, మన అబ్బాయిని మనిద్దరం కలిసి కత్తిపీటతో మెడ కోసి ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా మాంచి కూర కింద వండి అందులో పోపులు కూడా పెట్టి వడ్డించాలంటున్నాడు. నువ్వు ఒప్పుకుంటావని చెప్పాను, అయినా నిన్ను అడగమంటున్నాడు ఆయన. నువ్వు ఏమంటావు అనగానే ఆవిడ ఆనంద బాష్పాలు కార్చి, శివుడే శివభక్తుడంటే శివుడికి శివభక్తుడికి తేడా లేదు, శివుడి కంటే శివభక్తుడు గొప్పవాడు. ఎవరు రాశారో తెలియదు కానివ్వండి, ఒక అద్భుతమైన గేయం ఒకటి ఉంది. ఆ మహానుభావుడు ఎవరైనా సరే, దురదృష్టవశాత్తు మనకి నాకు పేరు తెలియదు కానీ ఎక్కడో చదివానమాట, ఆ పుణ్యాత్ముడు రాసిన వాడికి మనం రోజు చేతులెత్తి దండం పెట్టాలి. ఒక అద్భుతమైన గేయం అన్నమాట అది. చాలా బాగా స్వామి కోడల సంగమదేవ అనే పేరుతో మొగుటంతో ఉంటాయి గీతాలు అన్నమాట. పయోధిఘనమే పయోధికన్నను పయోధిదాల్చిన పృథ్విఘనం మగు, పృథ్విఘనమే పృథ్వికన్నను పృథ్విని దాల్చిన సహస్రఫణియగు శేషుడు ఘనమగు, శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు, పార్వతి ఘనమే పార్వతినే తన సగముగ దాల్చిన శివుడు ఘనమ్మగు, శివుడు ఘనమే శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనమ్మగు, శివుని కన్న శివ భక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమదేవ. ఈ సముద్రం చాలా విశాలమైనది. భూమి చుట్టూ సముద్రమే ఉంటుంది. 3 వంతులు నీరుంటే 1 వంతు మాత్రమే భూమి. కాబట్టి అన్నిటిల్లోకి ఎక్కువగా జలరాశి ఉన్నది గనక అనేక జీవులకి, మొసళ్ళకి, తాబేళ్లకి, ఇంకా నిధులకి, నిక్షేపాలకి నిలయమైన సముద్రం చాలా గొప్పది. కానీ ఇంత గొప్పదైనా సముద్రం కంటే సముద్రంలో తక్కువ భాగం ఉన్న మనలాంటి ఎంతోమంది ప్రాణులకి నివాస స్థానమై, దేవాలయాలకి నిలయమై, చెట్లకి, భోజనాలకి, ఇంకా మంచినీళ్ళకి, గృహాలకి, అనేక సంపదలకి నిలయం కనుక భూదేవి సముద్రం కంటే గొప్పది. సముద్రం కంటే భూమి గొప్పది. ఈ భూమి మనల్ని రక్షిస్తోంది కనుక. భూమి గొప్పదా అంటే మళ్ళీ ఏమన్నారు, భూమి ఎంతైనా గొప్పది కానీ ఈ భూమి సముద్రం పాలు కాకుండా తన 1000 పడగల మీద నిరంతరం మోస్తున్నవాడెవరు, ఆదిశేషుడు. కాబట్టి భూమిని మోస్తున్న ఆదిశేషుడు గొప్పవాడు. భూమి కంటే సముద్రం కంటే భూమి గొప్పది, భూమి కంటే భూమిని మోస్తున్న ఆదిశేషుడు గొప్పవాడు. మళ్ళీ శేషుడు గొప్పవాడా? ఈ శేషుడు ఎలా బతుకుతున్నాడు నీళ్లలో అంటే, పార్వతీదేవి అప్పుడప్పుడు శివుడితో నృత్యం చేసేటప్పుడు ఆదిశేషుడిని తన కుడికాలికి మన ఆడవాళ్ళు గజ్జెలు కట్టుకున్నట్టుగా కట్టుకుంటుంది. అలా పార్వతీదేవి కుడికాలికి మంజీరముగా కట్టుకొని ఆదిశేషుణ్ణి తాండవ నృత్యం చెయ్యకపోతే ఆదిశేషుడు సముద్రంలో నిలకడగా ఉండి భూమిని పైకి ఎత్తలేడు. కాబట్టి ఆదిశేషుడికి కూడా ప్రాణమిస్తున్న, అంతటి ఆదిశేషుణ్ణి కాలికి గజ్జగా మార్చుకోగలిగిన మహామహేశ్వరి శివుడితో కలిసి తాండవ నృత్యం ఆడే పార్వతీదేవి గొప్పది. మళ్ళీ గౌరీదేవి గొప్పదా అంటే, అంత గౌరీదేవిని తన శరీరంలో సగభాగంలో నిలబెట్టుకుని అర్ధనారీశ్వర ఖ్యాతి వహించిన పరమేశ్వరుడు గొప్పవాడు. ఇప్పుడు చివరికి వచ్చేసరికి శివుడు గొప్పవాడు కాదు. ఇంత శివుడు ఎక్కడున్నాడంటే, శివుడు గుళ్ళో లేడు, గోపురంలో లేడు, అక్కడ ఉండడని కాదు, అక్కడ మాత్రమే ఉండడు. ఎక్కడ ఎక్కువగా ఉంటాడు? ఎక్కడ భక్తులుంటే అక్కడ ఉంటాడు, భక్తుల మనస్సుల్లో ఉంటాడు. శివుణ్ణి భక్తుడు తన గుండెనే గుడిగా మార్చి అందులో ఉంచి ప్రతిష్ఠిస్తున్నాడు. కాబట్టి అంతటి శివుడిని గుండెల్లో పెట్టుకున్న శివభక్తుడు శివుడి కంటే గొప్పవాడు. చివరికి ఎవరు గొప్పవాడు? శివుని కంటే శివభక్తుడే ఘనమగు. శివుడి కంటే ఎప్పుడు శివభక్తుడు గొప్పవాడు, విష్ణువు కంటే విష్ణు భక్తుడు గొప్పవాడు, గురువు గారి కంటే గురువు గారి మీద భక్తి కలిగిన వాడు గొప్పవాడు అని చెప్పారు శాస్త్రంలో. అందువల్ల గురువు గారి కంటే గురుభక్తుడు కనబడితే ముందు గురుభక్తుడికి దండం పెట్టమన్నారు తెలిసిన వాడు నిజంగా గురుభక్తుడు అయితే. నేను గురుభక్తుడినండి, మీరందరూ నాకే దండం పెట్టండి అని ఎప్పుడు గురుభక్తుడు అడగడు సుమా. మీకు పాండురంగ మహాత్మ్యంలో ఎంత గొప్ప కథ ఉంది. ఓ మహర్షి ఉన్నాడు, ఆయనకి కుక్కుట్టుడు అని పేరు. ఆయన కాళ్ళు కడిగితే గంగా యమున సరస్వతుల పాపాలు పోయేవిట. గంగా యమున సరస్వతి అని మూడు నదులు ఉన్నాయి కదా, ఈ నదులలో ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి దాకా నానా రకాల జనాలు స్నానం చేస్తారు. చేసినప్పుడల్లా సకల పాప పరిహారార్థం ఓ బ్రహ్మగారు సంకల్పం చెప్తారు, బ్రహ్మ హత్యా పాపం, గో హత్యా పాపం, శిశు హత్యా పాపం, ఆ హత్యా పాపం, ఈ హత్యా పాపం, అసత్య పాపం, సకల పాప పరిహారార్థం పాపం మహాసంకల్పం ఆయన చెప్పి చెప్పగానే మీరు అందులో బుడుంగును ములిగితే ఈ పాపాలన్నీ ఆ నదులు గడిపోతున్నాయి. దాంతో నదులన్నీ రోజు సాయంకాలం వేళకి నల్లగా కురూపంగా మారిపోయేవి. ఈ నల్లగా కురూపంతో అయిపోతున్న నదులన్నీ పాపాలు తట్టుకోలేక ఒకనాడు విష్ణువు దగ్గరికి వెళ్ళి, విష్ణుదేవా ఈ జనాలందరూ స్నానాలు చేసి పాపాలు అంటగడుతున్నారు, ఈ పాపాలతో మేము వికృతంగా అయిపోతున్నాం, మా పాపాలు ఎవరు తొలగిస్తారు అంటే గురుభక్తుడు ఒక్కడే మీ పాపాలు తొలగించగలడు అన్నాడు విష్ణువు. అలాంటి గురుభక్తుడు ఎవరు, భూలోకంలో కుక్కుటుడు అని ఒక మహర్షి ఉన్నాడు. గురువుగారు అలా పడుకుంటే మంచం మీద తెల్లవారులు ఆయన కాళ్ళు నొక్కుతూనే ఉండేవాట. గురువుగారు పడుకున్న ఈయన అలా కూర్చుని ఎప్పుడు కురికేసేవాడో తెలియదు, అలా జై గురుదేవ జై సద్గురుదేవ అని గురుపాద సేవ చేస్తూనే ఉంటాడు ఆయన. ఆ మహర్షి కాళ్ళు కడిగి ఆ నీళ్లు మీరు నెత్తిమీద చల్లుకుని ఆయన కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు తీర్థంగా తీసుకోండి, మీ పాపాలు పోతాయి అన్నాడు విష్ణువు. అప్పటి నుంచి రోజు ఏం చేసేవారు ఈ ముగ్గురు నదులు, కుక్కుట మహర్షి ఆశ్రమానికి అర్ధరాత్రి వేళ వచ్చి గురువుగారి పాదాలు ఒత్తుతున్న ఈ శిష్యుడి కాళ్ళు ఆయన కాలు మీద కాలేసి కూర్చునేవాళ్ళు అండి, గురువుగారి కాళ్ళు ఒత్తుతున్నప్పుడు ఇలాగా ఈ కాలు ఇలా బయటికి పెట్టగానే దాని బొటన వేలు మీద నీళ్లు పోసి వాళ్ళ నీళ్లే గంగాజలం, యమునా జలం, సరస్వతీ జలం, ఆ నీళ్లు చేత్తో పట్టుకుని తీర్థంగా తీసుకుని నెత్తి మీద చల్లుకోగానే ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళు స్వీకరించిన మహాపాపములతో ఆ నదులు మూడు నల్లగా అయిపోయినవి కాస్త మళ్ళీ అందమైన రూపం ధరించేవి. ఆ ఆనందంతో ఆశ్రమం బయట అలికి ముగ్గులు పెట్టి కళ్ళాపు తల్లి వెళ్ళిపోయేవారు. ఇది అత్యద్భుతమైన స్కాంద పురాణంలోని పాండురంగ మహాత్మ్యంలోని అపూర్వ గాథ. అంటే ఇప్పుడు అందరికంటే ఎవడు గొప్పవాడనవాడు, గురువు కంటే గురువుగారి భక్తుడు గొప్పవాడు. గురువుగారి సేవ చేసి ఏమీ కోరకుండా నాకు గురుపాద సేవ తప్ప మరి ఏమీ వద్దు అనుకున్నవాడు ఈ జన్మలోనే తరిస్తాడు. శివభక్తుడి శివుడి కంటే గొప్పవాడు, విష్ణువు కంటే విష్ణు భక్తుడు గొప్పవాడు, గురువు కంటే గురుభక్తుడి శక్తి ఎక్కువ అనమాట. అందుకే గురువు దగ్గర సేవ చేస్తున్న శిష్యుల్ని కూడా పొరపాటును కూడా తక్కిన వాళ్ళు మందలించకూడదు, ఏం చేస్తున్నావు అని తిట్టరాదు అని చేస్తారు అనమాట. ఆ మహానుభావుడు ఎవడో శివభక్తుడు అన్నారు మీరు, శివభక్తుడు శివుడి కంటే గొప్పవాడు. అటువంటి మహానుభావుడు అడిగితే ఈ శరీరం తుచ్ఛం ఇచ్చేస్తాను నేను వెంటనే, నన్ను అడిగితే నన్ను నేనే ఇచ్చుకుంటాను, మిమ్మల్ని అడిగితే మీరు మీ శరీరం ఇవ్వాలి. అటువంటిది మన అబ్బాయిని అడిగితే మన అబ్బాయి జాతకం కూడా బాగుపడినట్టు లెక్క. కాబట్టి సిరియాలుణ్ణి నిశ్చింతగా కోసి చక్కగా వండి వడ్డిద్దాం, శివభక్తులు అడిగితే ఏదైనా ఇవ్వాలి, వెళ్ళి తీసుకురండి అంది. ఆహా, ఇలాంటి భార్య దొరకడం కొన్ని కోట్ల జన్మల సుకృతం అనుకున్నాడు ఆయన. నిజంగానండి, నేను అన్నిటికంటే చెప్పనా, మనకి మహాయోగం ఎక్కడ కలుగుతుంది అంటే కోట్ల జన్మల సుకృతం భార్య. మహానుభావుడు వేదవ్యాసుడు ఒక శ్లోకం చెప్పాడు, ఆదిత్యస్య ఉదయం తాత ఆదిత్యస్యోదయం తాత తాంబూలం భారతీ కథ ఇష్టా భార్య సుమిత్రం చ అపూర్వాసు దినే దినే. సూర్యోదయం ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. సూర్యుడు నిన్న ఉదయించాడా మళ్ళీ ఇవాళ చూడండి ఏంటో, ఆ ఉదయాన్ని చూస్తే ఆనందం కలుగుతుంది, అపూర్వం అంటది ఎప్పుడు. రెండోది ఏం చెప్పారు, తాంబూలం. ఈ తాంబూలం వేసుకుని అలవాటు ఉన్న వాడికి ఎప్పుడు వేసుకున్నా మళ్ళీ కొత్తగా వేసుకోబుద్ధి వస్తుంది. తాంబూలంలో ఏం రుచిందో తెలియదు కానీ ఎప్పుడు కిళ్ళి నవిలిన వాడిని నవ్వినట్టే మేకలు నవ్వినట్టు నవ్వులుతూనే ఉంటారు చూసారు కొంతమంది, అది వాడికి కొత్త. భారతీ కథ, మహాభారతం కూడా ఎన్నిసార్లు వినండి మహాభారతం, మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగానే ఉంటుంది. ఇష్టా భార్య ఇష్టురాలి, భర్త మనస్సుని ఎరిగి నడుచుకునే భార్య ఆవిడ కూడా కొత్తగానే ఉంటుందిట. ముసలిదైపోయింది చిచ్చి మా ఆవిడ వద్దు కొత్త ఆవిడ కావాలని కోరుకోడు వాడు, ఎందుకంటే ఇష్టురాలు కనుక. అందుకే కొంతమంది ఎంతో ప్రేమగా ఇద్దరు కలిసి చట్టా పట్టాలు వేసుకుని గుళ్ళో కడుతూ పలకరించుకుంటూ ఉంటే అబ్బా ఎంత ముచ్చటగా ఉంటుందో, అదొక యోగం అన్నమాట. అందుకని మనసెరిగి నడుచుకునే ఇష్టురాలైన భార్య, సుమిత్రంచ మంచి స్నేహితుడు, వీళ్ళు దొరకడం ఉన్నదే మనకి యోగము. అపూర్వాసు దినే దినే, ఇవి పూర్వజన్మ సుకృతం. భగవంతుడు పరమభక్తుల్ని పరీక్షించడానికి అప్పుడప్పుడు ఏం చేస్తాడనమాట, మళ్ళీ మనకు చెప్పుకున్నాం కదా విష్ణు పురాణంలో, ఎంత గొప్ప విష్ణు సహస్రనామం చదివే భక్తుడికి ఒక గయ్యాళి భార్యను అంటగట్టాడు. ఆ గయ్యాళి భార్య వల్ల ఆయనకి విరక్తి కలిగి తీర్థయాత్రలకు వెళ్ళి మోక్షం పొందాడు. అప్పుడప్పుడు భగవంతుడు మోక్షం పొందడానికి అయితే పూర్తిగా మంచి భార్యని లేదా ఓ గయ్యాళి భార్యని ఇస్తాడు. ఈ ఇద్దరిలో ఎవరొచ్చినా ఈ జన్మలో తరిస్తాంట. ఈ మధ్యలో ఉంటారు చూసారా, వదలలేరు, తిట్టుకోలేకుండా ఉండలేరు, పొగుడుకుంటున్నట్టు ఉంటారు, మళ్ళీ తిట్టుకుంటూ ఉంటారు. ఈ మధ్యలో ఉండకూడదు, ఇటుగా అన్నట్టుగానే పీక్కి వెళ్ళిపోండి మీరు. అంటే ఇప్పుడు కొట్టుకోకండి, లేనిపోను కూడా, నేను చెప్పేది పవిత్రతలో పరాకాష్ఠకెళ్ళండి. ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమని చెబుతారు, ఆడవాళ్ళేమో మా భర్తనే దేవుడి కింద భావిస్తాం, మా ఆయన చెబితే ఏదైనా చేస్తామని చప్పట్లు కొట్టండరా ఆ మాత్రం. అలాగే భర్తలు కూడా మా ఆవిడ అడిగితే కావిడైనా ఇచ్చేస్తాం అని వాళ్ళనండి. నా ఎదురుగుండానే వీలున్నప్పుడు ఉంగరాలు మార్చుకుంటూ ఉండండి, ఆనందంగా కలిసి ఉండదాం. ఇక ఇక్కడి నుంచి అనమాట భార్యాభర్తలు కొట్టుకుంటున్నారనే విషయం మర్చిపోయేలా చెయ్యాలి. పరమేశ్వరుడు అనుగ్రహంతో ఉత్తములైన మీ అందరికీ అలాంటి భాగ్యం లభించుగాక. ఆ భాగ్యం మీకు ఇప్పుడు ఎలా వస్తుందండి? దానికోసం మీరు నేను ఆ మాట అనవలసిన అవసరం లేదు, ఎందుకంటే నేను నిజంగా మహాయోగ చేతకుండి, ఈ విషయంలో నాకున్న మహాయోగం ఇంకెవరికి పట్టి ఉండదు. అంటే మిగతా వాళ్ళు కూడా అలాంటి యోగం పొందాలని మంగళాశాసనం చేస్తున్నాను. ఎందుకు చెబుతున్నానంటే ఎప్పుడూ కూడా భగవంతుడు ఇటూ కష్టమే పెడతాడు లేదా అటూ పరాకాష్ఠే పెడతాడు, ఈ రెండింటిలో ఏదున్నా ఈ జన్మలో తరిస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైనా నేను ఏదన్నా చెప్పానంటే అది పురాణ ప్రమాణంతో చెబుతున్నాను గనక, అనేక ఉపనిషత్తుల సారం గనక, అన్నిటినీ హాయిగా ఉంచుకోండి. భగవంతుడు ఈ జన్మలోనే మనం తరించడానికి ఓ మంచి భార్యని పెట్టాడు అనుకోండి, మంచి భార్య అయితే, లేదా ఆహా ఈ జన్మలో నా పాపాలన్నీ ఉతికి కడిగి ఆరేయడానికి ఈ గయ్యాళిని ఈ పోతలని తాతగిని నాకు అంటగట్టాడు అనుకోండి, ఈ రెండింట్లో ఏదైనా మీరు తరిస్తారు, గ్యారంటీ మీకు మాత్రం మోక్షం. ఈ రెండింట్లో ఏదైనా మధ్య రకంగా ఉంటే కాదు, గుళ్ళోకి వెళ్ళగానే ఏమో గురువు గారు వస్తున్నారు కొంచెం తప్పు అంటే అన్నారా, అది కొంచెం ఇబ్బంది వస్తుంది. అదే చెప్పే కానీ ఎక్కడికెళ్ళా పీక్కి వెళ్ళండి, మధ్య మధ్యలో ఉండకండి, వేళ్ళాడకండి. కాబట్టి హాయిగా భార్య అంటే చిరుతొండనాంబి భార్య తిరువేంగనాంచిలా ఉండాలి. ఇటువంటి భార్య దొరకబట్టి కదా నేను తరిస్తున్నాననుకుని ఆ క్షణమే హుటాహుటిన బయలుదేరి కాంచీనగరం చిట్ట చివర ఉన్నటువంటి శిథిలాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ బండరాతి మీద పడుకుని ఉన్న ముసలాయన దగ్గరికి వెళ్ళాడు. ఏముండో మా ఆవిడ ఒప్పేసుకుందండో అన్నాడు. పోనీ వచ్చేచ్చుగా ఇప్పుడైనా, ఏమయ్యో ఇందాక చెప్పడం మర్చిపోయాను, అసలే నీకు తిండి లేదు, నీరసంతో పొద్దున్నది అటు ఇటు తెగతిరుగుతున్నాడు, వాహనం కూడా లేదు ఆ టైంలో. అటువంటిది మళ్ళీ ఏమన్నాడు, మీ ఆవిడ ఒప్పుకుందనుకో మీ అబ్బాయి ఒప్పుకోకపోతేనో అన్నాడు. మా అబ్బాయి నా మాట కాదండండి, ఇప్పటికే 1 గంట అయిపోయిందండి, మీకు నీరసం నాకు నీరసం వస్తుందండి, రండి అండి అన్నాడు. అలా అంటే ఎలా ఒప్పుకుంటాను, నీ భార్య అంటే నీకు అనుకూలురాలు, ఒప్పుకుంది. మీ అబ్బాయికి 8 ఏళ్ళు దాటిపోయాయి, ఉపనయనం అయిపోయింది, ఇటుపైగా వాడు విభూతి పెట్టుకుని స్కూల్లో చదువుకుంటున్నాడు గురువుగారి దగ్గర, ఆచార్యుడి దగ్గర. వాడు నేనెందుకు చచ్చిపోతాను, కావాలంటే మీరు చావండి అనొచ్చు. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, నీ ఇంటికి వస్తే మళ్ళీ మీ అబ్బాయి దగ్గరికి పరిగెత్తన్నాడు ఈశ్వరమని. మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చాడు 5 మైళ్ళు ఊళ్ళోకి, పాఠశాలలో చదువుకుంటున్నాడు కుర్రాడు. నాయన కుమార, మరొక్కసారి నిన్ను అడుగుతున్నాను, మనం శివదీక్షా పరాయణులం, మీ అమ్మ కూడా నిన్ను చంపి శివభక్తుడికి వండి వడ్డించమన్నది, నేను నిన్ను వండి వడ్డిద్దాం అనుకుంటున్నాను, చావడానికి నువ్వు ఇష్టపడతావా అంటే వాడు ఎంత ఆశ్చర్యపోయాడు తెలుసా, ఇంతకంటే మహాభాగ్యమా, ఈ శరీరం ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెట్టక తప్పదు, ఈ మేను మీద నాకేమాత్రం కోరిక లేదు, మృత్యుర్జన్మవతాం వీరదేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినాధ్రవం శరీరంతో పట్టే ప్రతి ప్రాణికి మరణం పుడుతుంది. ఈరోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, సంవత్సరం తర్వాత అవ్వచ్చు, 100 ఏళ్లకైనా మానవుడికి మరణం తప్పదు. అదే ఒకనొక పరమభక్తుడికి శివభక్తుడికి బలైపోతే ఈ దరిద్రపు శరీరం కాకులకి గద్దలకి అవ్వడం కంటే, ఆహారం అవ్వడం కంటే, భూమిలో మట్టిలో మట్టిగా కలిసిపోయే కంటే, కాలి బూడిదవడం కంటే, ఒక పుణ్యాత్ముడి కడుపులోకి వెళ్ళి వాడి ఆకలి తీరిస్తే అంతకంటే భాగ్యమేమున్నది? ఈ క్షణమే నా శరీరాన్ని కోసి ముక్కలు చేసి వండి పెట్టండి అన్నాడు ఆయన. నా జన్మ ధన్యమైపోయిందిరా, అక్కడ అలాంటి భార్య, ఇక్కడ ఇలాంటి కొడుకు అనుకుని మళ్ళీ పులకించిపోయి, ఏమండో ఈ మా అబ్బాయి ఒప్పుకున్నాడండి అన్నాడు. సరే నాయన అయితే అని కిటికెడు విభూతి చేతిలో వేశాడు. మరి నన్ను నువ్వు మోసుకెడతావా, నేను నడవలేను అన్నాడు. అంతకంటే భాగ్యమా రండి అని వీపు మీద ఎక్కించుకున్నట్ట. చూడడానికి ముసలాయనలా చావడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఎంత బరువు ఉన్నాడో. ఓ రే నాయన, ఒక్క దెబ్బకి నేను కిందకి డామ్మని మొగ్గిపోయాడు. ఆ మొగ్గిపోతున్నప్పుడు నేను తూలిపోతూ, చంపేస్తావుట్రా నన్ను, వీపు మీద ఎక్కించుకోలేకపోతే ఎక్కించుకోలేకపోతున్నానని చెప్పాలి. ఎక్కించుకుని కింద పారేస్తే ఈ వయసులో కాళ్ళో చేతిలో విరిగితే అతుక్కుంటాయా అసలే ముసలాన్ని అనగానే, లేదు స్వామి, నేను వెనక ముందు చూసుకోలేదు, సన్నగా చావడానికి సిద్ధంగా ఉన్న ముసలాళ్ళు కదా తేలిగ్గా ఉంటారు అనుకున్నాను. వారి బాబాయ్ పర్వతంలో ఉన్నారంటే, ఆయ్ నేను అంత బరువు ఉన్నానంటావా అనగానే, అపరాధం అపరాధం అని అతి కష్టం మీద పైకి ఎత్తి ఎత్తలేకపోతున్నాడు. ఈయన నడుం విరిగిపోతుంది. ఓరి బాబోయ్, మనిషి చూస్తే సన్నని గడకరలో ఉన్నాడు, కాళ్ళు చేతులు ఈనిపుల్లల్లో ఉన్నాయి, ఎత్తలేకపోతున్నాను, ఏదో ఉందనుకుని వెంటనే ఏం చేశాడు, ఓం నమ శివాయ అన్నాడు. ఆశ్చర్యం చెప్పంటారు, దూది పింజి అయిపోయాట ఆ ముసలాయన. ఎంత పూర్వం దాకా కొండంత బరువు ఉన్నవాడు కాస్త దూది పింజి ఎంత తేలిగ్గా ఉంటుందో అంత తేలిగ్గా ఉన్నాడు. అది భగవన్నామంలో ఉన్న గొప్పతనం. అంటే తక్కన ఇప్పుడు భుజం మీద కూర్చోబెట్టుకుని, అమ్మా నువ్వు నడుస్తావా అంటే, మా ఆయనేమో నీ కుడి భుజం మీద కూర్చోబెట్టుకుని ఎడం భుజం మీద నన్ను కూర్చోబెట్టుకోకూడదని ఆయన, నాకు కూడా ఓపిక లేదంది. ఇప్పుడు ఎందుకైనా మంచిదని ఈయన, ఇందాక ఆయన ఎత్తుకుని కింద పడ్డాడుగా, ఇప్పుడు మళ్ళీ పడతానేమోనని, ఇదేదో తేడాగా ఉందని ముందే అనిపించింది కొంచెం. ఈసారి ఏం చేశాడు, ఓం నమశివాయై చ నమశివాయ, నమశివాయై, శివ అంటే పార్వతి, శివాయై పార్వతి కొరకు నమః నమస్కారము అని ముందు అమ్మని తలుచుకుని అప్పుడు నమశివాయ శివుని కొరకు నమస్కారం అన్నాడు. అంటే ఇద్దరిని అర్ధనారీశ్వరుల కింద భావించాడు. ఆయన దృష్టిలో శివభక్తులు ఎవరైనా ఆది దంపతులే. ఇలా అనుకోగానే ఈవిడు కూడా చాలా సులభంగా తేలిగ్గా ఉంది. ఈయన కుడి భుజం మీద, ఆవిడ ఎడం భుజం మీద పెట్టుకున్నట్ట. ఏ దేవుడిలో ఈ చరాచర జగత్తులన్నీ ఉన్నాయో, ఏ భగవంతుడు సర్వాంతర్యామియో, ఏ జగన్నాయకుడు అఖిలాండ కోటి బ్రహ్మాండాలని ఉదరంలో పెట్టుకు పోషిస్తున్నాడో, అన్ని లోకములు కడుపులో పెట్టుకున్న అటువంటి బ్రహ్మాండ నాయకుణ్ణి భార్యాసమేతంగా భుజాల మీద పెట్టుకుని మోసుకెళ్లే భాగ్యం చిరుతొండ నంబిక ఆ పూట కలిగిందనమాట. ఒక మాదిరిగా వేల సంవత్సరాలు తపస్సు చేసిన పరమభక్తులు కూడా ఆ స్వామి అరికాలి కింద ఉన్న ఇంత దుమ్ము కళ్ళతో చూడలేరు. అటువంటి పరమాత్ముణ్ణి ఇవాళ ఒక పరీక్ష వంకతో భుజం మీద ఎక్కించుకుని సులభంగా హరహర అనుకుంటూ బయలుదేరాడనమాట. శ్రీమదాత్మనే గుణైక సింధవే నమ శివాయ, ధామలేశ భూతలోక బంధవే నమ శివాయ, శోషితానమత్సురాసురేంద్రతే నమ శివాయ అనుకుంటూ అలా నమశివాయ నమశివాయ అని ఆ మహాత్ముడు ఇంటికి తీసుకొచ్చేశాడు. ఇంటికి తీసుకురాగానే ఆ సమయంలోనే అరుగుల మీద సింహాసనం లాంటి మంచి మెత్తని ఆసనాలు వేసి ఉంచింది వాళ్ళ ఆవిడ. ఆ ఆసనాల మీద ఇద్దరిని కూర్చోబెట్టాడు. హరహర మహాదేవ అన్నాడు. ఆ తర్వాత భార్యామణి బంగారు పళ్ళెం పట్టుకొచ్చింది. ముందు భర్త పళ్ళు కాళ్ళు పళ్ళెంలో పెట్టబోతుంటే ఆయన అన్నాడు, మేమిద్దరం జంటగా ఒకేసారి కాళ్ళు పెడతాం, పెద్ద పళ్ళెం పట్టుకురా అన్నాడు ఆయన. ఐసర మధ్య నా కాళ్ళు నావే, నీ కాళ్ళు నీవే అనలేదు ఆయన. దీన్ని బట్టి ఎప్పుడూ కూడా దంపతులకి పాదసేవ చేస్తున్నప్పుడు ఇద్దరి కాళ్ళు ఒకేసారి పళ్ళెంలో పెట్టాలి. అందుకని వచ్చేటప్పుడు ఏం చేయాలన్నమాట, కొంచెం పెద్ద పళ్ళెం తీసుకురావాలి. ఇప్పుడు లోపల నుంచి మళ్ళీ పెద్ద పళ్ళెం పట్టుకొచ్చారు. ఇద్దరిని ఒకేసారి ఆ పళ్ళెంలో కాళ్ళు పెట్టేలా చేశారు. ఇప్పుడు భార్య కాలు పెడితే భర్త కాలు సరిపోదు, భర్త కాళ్ళు పెడితే భార్య కాలు సరిపోవడంలా. కాళ్ళు చూస్తే సన్నగానే ఉన్నాయి, పళ్ళెం పెద్దది, అయినా అందులో పెట్టేసరికి, భర్త కుడికాలు పెట్టేసరికి భార్య గారికి ఎడంకాలు మాత్రమే పడుతోంది, రెండు కాళ్ళు పట్టట్లా. ఎక్కడ మాయరా బాబు అనుకున్నాడు మళ్ళీ ఈయన. మహానుభావులరా నన్నేం చేయమంటారన్నాడు. ఈ మాత్రం అర్థం కాదుట్రా ఓరి మూఢుడా, మేమిద్దరము ఐకమత్యంతో ఉంటాం. ఈ ఐకమత్యం శాతం అక్కడ కూడా వాడారులేండి. నేను కుడికాలు ఆవిడ ఎడంకాలు పెట్టవలసిందే, మా రెండు కాళ్ళు కలిస్తే ప్రపంచమంతా వ్యాపించినట్టే. పర్వాలేదులే కాళ్ళు గడిగాయి, మేమిద్దరం రెండు కాళ్ళు ఒకేసారి పెడితే కొంచెం ప్రమాదం అన్నాడు. అర్ధనారీశ్వరుడు కదా పరమాత్మ, ఒక్క కాలు మాత్రమే ఉండాలి. శివుడు ఎప్పుడు ఎడంకాలు కుడికాలే పెట్టాలి. అమ్మవారు ఎడం వైపు ఉంటుంది కాబట్టి ఎడమకాలు అంటే ఆవిడది, కుడికాలు శివుడిది, ఎడమకాలు అమ్మవారిది. ఈ రెండు కాళ్ళే తప్ప ఇద్దరూ రెండు కాళ్ళు ఒకేసారి పెట్టరు. అలా పెట్టి పూజ చేయించుకోరు, చేయించుకుంటే కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఒక రావణాసురుడు లాంటి వాళ్ళకే ఆ భాగ్యం ఇస్తారు, మీలాంటి భక్తులకి వాళ్ళిద్దరూ కలిపి మళ్ళీ రెండు కాళ్ళే పెడతారు. ఇప్పుడు కుడికాలు అయ్యవారు పెట్టారు, ఎడంకాలు అమ్మవారు పెట్టింది. ఆ రెండు కాళ్ళు పెట్టగానే చూడడానికి ఒక్కొక్కళ్ళు రెండు కాళ్ళు పెట్టినట్టుంది, ఒక్కాలు పెట్టినట్టు ఉంది, మళ్ళీ రెండు కాళ్ళు అలా అతుక్కుపోయినట్టు కనపడుతున్నాయి. ఏం విచిత్రం ఇది, ఈ పూట అన్నం తినకపోవటం వల్ల నాకేమైనా కళ్ళు బయలుగా ఇలా కనపడుతోందా దృశ్యం అనుకున్నాడు ఆయన. మొత్తం మీద ఇద్దరూ కలిసి భార్య నీళ్లు పోస్తూ ఉంటే భర్త కుడికాలు కడిగాడు, ఈసారి భర్త నీళ్లు పోస్తూ ఉంటే భార్య ఎడమకాలు కడిగింది. అంటే అమ్మవారి కాలు ఈ అమ్మే కడిగింది, అయ్యవారి కాలు చిరుతొండ నంబి కడిగాడు. ఏ మహానుభావుడి పాదం కడగడం కోసం నిరంతరం బ్రహ్మాది దేవతలు ఎదురు చూస్తూ ఉంటారో, ఇంద్రాది అష్టదిక్పాలకులు ఏ పరమాత్ముడి పాదసేవ కోసం నిరంతరం అహోరాత్రాలు కఠోర దీక్షతో తపస్సు చేస్తూ ఉంటారో, ఆ ఆది దంపతులు అర్ధనారీశ్వరుల పాదపద్మాలని ఆ పూట చిరుతొండ నంబి తన భార్య తిరువేంగనాంచితో కలిసి కాంచీపురం నడివీధి దగ్గర తన గుమ్మం దగ్గర అరుగు మీద కూర్చోబెట్టి కడిగి ఆ నీళ్లు శిరస్సు మీద చల్లుకుని గంగానది నా శిరస్సు మీద పరివేష్టించింది అని మొక్కుకున్నాడు. ఇందుధరుడి యొక్క జటాజూటంలో ఉన్న నీరు గంగ, ఆ గంగతోటి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నాడు. తర్వాత ఆయనకి ఇష్టమైన పువ్వులు ఉన్నాయి, ఒక రెండు పువ్వులు మాత్రం ఎప్పుడు శివుడికి ఇవ్వకండి. చంపకం కేతకం హిత్వాత్వన్యం సర్వం సమర్పయేత్. చంపకం అంటే ఏమిటి, సంపంగి. సంపంగి పువ్వు శివుడికి ఎప్పుడు ఇవ్వకూడదు. శివపురాణంలో ఆయన దగ్గర ఉంది చూడండి, మొదటి భాగంలో చెప్పారు. సంపంగి పువ్వు, కేతకం మొగలి పువ్వు, హిత్వా విడిచిపెట్టి, అన్యం సర్వం సమర్పయేత్. ఇంకా ఏ పువ్వైనా శివుడికి పనికొస్తుంది. విష్ణువుకి చంపకం ఇష్టం, శివుడికి అది పనికిరాదు. మొగలి పువ్వు విష్ణువుకి ఇష్టం, శివుడికి అది పనికిరాదు. ఇలా కొన్ని పువ్వులు కొంతమందికి పనికిరావు. తులసీదళం గణపతికి ఎప్పుడు ఇవ్వకూడదు. పొరపాటున తులసీదళం గణపతికి సమర్పిస్తే వాడు భ్రష్టుడు అవుతాడు, మూర్ఖుడు అవుతాడు. ఇవన్నీ కొన్ని నియమాలు. అందుకని చంపకము కేతకము తప్ప, మొగలి పువ్వు సంపంగి పువ్వు తప్ప తక్కిన అన్ని పువ్వులు అందరికీ ఇవ్వచ్చు. శివభక్తులు కదా ఇక్కడ ఉన్నవాళ్ళు, అందుకని వాళ్ళు ఆ రెండూ విడిచిపెట్టి తక్కిన మందార పుష్పాదులన్నీ పట్టుకొచ్చారనమాట. ఎప్పుడూ కూడా మందారము పారిజాతము ఈ పువ్వులు శివుడు బాగా ఇష్టపడతాడు. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్పసు పూజితాయ తస్మై నకారాయ నమశివాయ. ఆది శంకరాచార్య వారు ఎప్పుడో చెప్పారు, మందార ముఖ్య బహు పుష్పసు పూజితాయ, మందార పుష్పం వంటి పవిత్రమైన శ్రేష్టమైన అనేక పుష్పముల చేత పూజింపబడే శివుని కొరకు నమస్కారము అని. అందువల్ల ఆయనకి తప్పక మందార పుష్పాలు ఇవ్వాలి. కొండగోగు పువ్వులు కూడా ఆయనకి చాలా ఇష్టం. వాటిని కర్ణికారములు అంటారు సంస్కృతంలో, తెలుగులో కొండగోగు పువ్వులు. కొండవర్ధనములు, నందివర్ధనములు ఈ పుష్పాలన్నిటితో పూజించాడు. అష్టోత్తర శతనామాలు చదివాడు, మహన్యాసం చదివాడు, స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి శివలింగాన్ని ఇచ్చాడు, అనేక ద్రవ్యాలు పంచామృతాలు ఇక్షురసం కూడా చేర్చాడు. అభిషేకం అయ్యింది. ఈలోపు మేమిద్దరం కాసేపు ఏకాంతంగా గదిలో కూర్చుని పంచాక్షరి జపం చేసుకుంటాం, మీ అబ్బాయిని కోసి వంట సిద్ధం చేయండి, ఇప్పటికే 2 అయిపోతుంది, 3 గంటలు దాటితే మళ్ళీ భోజనం పనికిరాదు, కానివ్వండి అన్నాడు ఆయన. ఇంతసేపు ఆలస్యం చేసి సరే అని వీళ్ళిద్దరిని గదిలో కూర్చోబెట్టి తలుపు వాళ్ళు లోపల వేసేసుకున్నారు. ఈయన కొడుకు కోసం బయలుదేరాడు. కొడుకు కోసం ఆయన అలా బయలుదేరేలోపు ఈ లోపల ఉన్నటువంటి శివుడు మాయమైపోయి అమాంతంగా ఓ జంగమదేవర వేషం వేసుకుని గురుకులం సిరియాళుడు చదువుకుంటున్న గురుకులం దగ్గరికి వెళ్ళాడు. లోపల సిరియాళుడు అనే ఒకనొక భక్తుడు ఉన్నట్టు కదా, చిరుతొండ నంబి కొడుకు, ఆయన పిలవండి అన్నాడు. అనగానే కుర్రాణ్ణి ఎవరో ఎవరో నీకోసం జంగమదేవరు వచ్చారని, కానీ జంగమదేవరు అంటే భక్తి, పరుగు పరుగును బయటకు వచ్చాడు. రాగానే బయటకు పిలిచి, ఒరే నాయన, నీకు జరగబోతున్న అన్యాయం తెలియక హాయిగా చదువుకుంటున్నావురా పిచ్చి పీనుగా, మీ నాన్న నిన్ను పీరుగులు చేయబోతున్నాడు, వాడెవడో జంగమదేవరు వచ్చి అన్నం పెట్టమన్నట్ట, ఈ జంగమదేవర్లు దుర్మార్గులు, కాపాలికులు, భూతప్రేత పిశాచాలు నర్చించే క్షుద్రులు, వాళ్ళు వాళ్ళ కోసం నీ తల కోసి నీ శరీరాన్ని ముక్కలు చేసి వండి వార్చి వడ్డించబోతున్నాడు. నా మాట విను, ఎక్కడికైనా పారిపోయి తలదాచుకో, బతికుంటే శుభాలు పొందొచ్చు, బ్రతికియుండిన శుభములు పడయవచ్చు అనగానే వాడు పక్కపక్కనవి, మిమ్మల్ని చూస్తే శివభక్తుల్లో ఉన్నారు, శివభక్తుల్ని నిందిస్తున్నారేమిటి మీరు? శివుడి భక్తులకి శివభక్తుల నియమాలు తెలియదా? శివుడికి శివభక్తుడికి తేడా లేదు. శివభక్తుడు అడిగితే శరీరం ఇచ్చేస్తాను, నాకు శరీర వ్యామోహం రవంత కూడా లేదు, మీరు అడిగారా కావాలంటే ఏదైనా ఇచ్చేస్తానన్నాడు. ఆయన ఆశ్చర్యపోయి, ఆ తండ్రి అనుకున్నాను, తండ్రిని మించిన మొండిపోయిన గురు అని ఆయన, ఆయన ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు అంతా ఒకే ఇంట్లో చేరారు అని ఉఫ్ఫన ఒక ఊది ఊదాడు కోపంతో. అది పరీక్ష కోసం ఊదాడు, దెబ్బతో ఈ కుర్రాడు కళ్ళు తిరిగి పడిపోయాడు స్పృహ తప్పి. దాంతో కంగారు పడిపోయి, గురువుగారు అరే రే కుమారుణ్ణి మనకు అప్పగించి వెళ్ళాడు, వాళ్ళ నాన్నగారు కుర్రాడికి ఏమో ఫిట్స్ వచ్చినట్టున్నాయి, మూర్చి వచ్చింది, పడిపోయాడు ఎలా ఎలాగంటూ ఉంటే ఈ గురువుగారి భార్య పక్కనే ఉంది. ఎందుకండి దీనికి ఎంత బెంగెట్టుకుంటారు అని లోపలికి వెళ్ళి ఇంత విభూతి పట్టుకొచ్చి ఓం నమ శివాయ అని నుదుటి మీద పెట్టింది. టక్కు లేచి కూర్చున్నాడు. ఇక్కడ శ్రీనాథుడు రాశాడు అందమైన పదం, భస్మమే కదా భక్తులకు ప్రాణరక్ష, భక్తులకు భస్మమే కదా ప్రాణరక్ష. భక్తులకి భస్మం కంటే ప్రాణరక్ష కలిగించే వస్తువు మరొకటి లేదు. ఏ మందైనా ఆ మందు వేసే ముందు విభూతి కూడా నుదుట పెట్టి ఓం నమశివాయ అంటే ఆ మందు చక్కగా పనిచేస్తుంది. ఏ నూనె రాసుకున్నా, ఏ మందు వేసుకున్నా ఆ మందుతో పాటు విభూతి తప్పక, అందుకే ధరిస్తారు మహాత్ములు. ఈ విధంగా విభూతి పెట్టగానే లేచి కూర్చున్నాడు. ఆ జంగమదేవరు మాయమైపోయాడు. ఈలోపు అక్కడికి పరుగు పరుగున చిరుతొండ నంబి వచ్చాడు. నాయన కుమారా, ఇందాకే చెప్పాను నీకు, జంగమదేవరు వచ్చాడు, ఆయన కోసం నిన్ను వండి వడ్డించడానికి పట్టుకుపోతున్నాను, వస్తావా అన్నట్టు. గురువుగారికి ఇప్పుడే చెప్పొస్తానని గురువుగారికి నమస్కరించి నాన్నగారు పిలుస్తున్నారు వెళ్ళొస్తానండి అన్నాడు. వెళ్ళిరా అన్నాడు ఆయన. ఇదంతా గురువుగారికి ఏం తెలుసు? కుర్రాన్ని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు ఆయన. ఈయన కుర్రవాడిని వెంట పెట్టుకు ఇంటికి తీసుకొచ్చేలోపు ఈ గదిలో ఉన్న ముసలావిడ మాయమైపోయింది. ఆవిడ ఒక పచ్చి బాలింతరాలి వేషం వేసుకుంది, మెడ నిండా గురివింద పూసలు, చెవులకి గురివింద పూసలు, జుట్టంతా అల్లిబిల్లుకుని ఈ కొండదేవర్ల దగ్గర తిరిగే కోయ స్త్రీ వేషంలో చంకలో ఒక చంటిపిల్లాన్ని ఎత్తుకుని ఆ చంటిపిల్లవాడికి చనుబాలు పోస్తూ వచ్చి, ఎవరండి లోపల అంది. ఈ లోపల వంట దగ్గర కూర్చున్నటువంటి తిరువెంగనాంచి బయటకు వచ్చింది. అమ్మ, నేను కోయ స్త్రీని, శివభక్తురాల్ని, పాలింతరాలనైనా నా పిల్లాడికి పాలిద్దామంటే సరిగ్గా పాలు లేవు, కొంచెం ఆవు పాలు మీ ఇంట్లో ఉన్నట్టున్నాయి, పట్టుకొచ్చి డబ్బాతో ఇవ్వండి అంది. అలాగేనని ఆవిడ పాలు పట్టుకురాగానే, ఏమమ్మో ఈ చుట్టుపక్కలంతా ఒకటే గుసగుసలు వినబడుతున్నాయి, మీరేదో పిచ్చపని చేయబోతున్నారట, ఎవరో భైరవస్వామికి మీ కుమారుణ్ణి కోసి నంజుడి కింద పెట్టబోతున్నారట, ఇది మహాపాపం, చిన్నపిల్లల బలివ్వడం ఏమిటండి, వాడెవడో దొంగపీనుగా ఉంటాడు, ఇంట్లోంచి తన్ని తరివేయండి, నా మాట వినండి, ఎన్నాళ్ళు కష్టపడితే పిల్లల్ని కంటాం, చూడండి బాలింతరాన్ని చెబుతున్నాను. అనగానే పక్కపక్కనవి, నీ తెలివితేటలు మాకు లేక కాదులే, కావాలంటే ఇంకాసిన పాలు పోయించుకో, ఈ సలహా మాకు ఇవ్వకు, మా శరీరాన్ని ఎప్పుడో శివభక్తులకు అంకితం చేశాం అన్నది. నేను ముందే చెప్పానమ్మా, తర్వాత ఏడుస్తావు నీ ఇష్టం, చెప్పడం నా వంతు, వినడం నీ వంతు, వినకపోతే నీ కర్మ అని వెళ్ళిపోయింది. అంటే ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. ఇప్పుడు ఈవిడు లోపలికి వెళ్ళింది, తక్కిన పదార్థాలన్నీ సిద్ధమైపోయాయి, పప్పు తయారయ్యింది, నెయ్యి సిద్ధంగానే ఉంది, చారు సిద్ధంగా ఉంది, పెరుగులు సిద్ధంగా ఉన్నాయి, రకరకాల వ్యంజనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇంకా మిగిలిందల్లా ఒక కుమారుడి మాంసం వండడం. ఈలోపు కుమారుడిని తీసుకొచ్చాడు ఆయన. కుమారుడికి శుభ్రంగా చకచక స్నానం చేయించి శరీరం మీద ఉన్న చెమటంతా పోయేలాగా గంధం పూసి ఆ తర్వాత మంచి బొట్టు కూడా పెట్టి పదునైన కత్తిపేట పట్టుకురాగానే ఒక క్షణకాలం సేపు ఎందుకైనా మంచిదని తండ్రి కొడుకు దగ్గరకు వచ్చి, నాయన మళ్ళీ అడుగుతున్నాను నేను, మా స్వార్థం కోసం నియమం పట్టాం కదా అని నిన్ను చంపలేం. నీకు ఇష్టమైతేనే నిన్ను వండి వడ్డిస్తాం, నువ్వేమంటావో చెప్పు. నీ శిరస్సు తరగమంటావా లేక పారిపోతావా అని అడిగితే ఆ కుర్రాడు అద్భుతమైన మాట అన్నాడు.
సంసార భ్రమమించుకే నియును మత్స్వాంతంబునం లేదు, మీ వంశం బీ పరిపాటిదే విడుగుడి వైక్లభ్య సంభావనల్ మాంసాహారమునయ్యదన్ శివునకున్ మాయామహాయోగికిన్ హింసాక్లేశము వీడుడి గురులు మీరే మిమ్ము ప్రార్థించదన్.
నాకు సంసారం మీద ఇంత కూడా వ్యామోహం లేదు, పుట్టినప్పటి నుంచి ఈ శరీరం 10 మందికి ఎలా ఉపయోగపడుతుందా అని ఎదురు చూస్తున్నాను. మీ వంశం ఎటువంటిది? మీ వంశంలో పుట్టిన వాళ్ళంతా దానమన్నా ధర్మమన్నా ఏనాడు వెనుదియ్యని పుణ్యాత్ములు. ముఖం పక్కకి చాట వేసుకునే దౌర్భాగ్యులు మీ వంశంలో పుట్టరు. అందుకే మీ ఈ వంశం బీ పరిపాటిదే. మీ వంశం దౌర్భాగ్య వంశమా, సామాన్యమైన వంశమా? మనస్సులో ఉన్న వైక్లభ్యం విడిచిపెట్టండి. క్లైభ్యము అంటే నపుంసకత్వం, పిరికితనం, కొడుకుని చంపేస్తామనే పిరికితనాన్ని విడిచిపెట్టండి. నేను మాంసాహారాన్ని అవుతాను. ఎవరికి? మాయామహాయోగికి. ఆ యోగి యోగి కాదు, యోగీశ్వరుడు నా దృష్టిలో శివుడే. ఆ శివుడికి మాంసాహారం అవ్వడం కంటే మహాయోగం మరొకటి లేదు. ఈ శరీరం పనికి మాలిన పనులు చేయడం కంటే, స్వార్థంతో బ్రతికి చచ్చి కుళ్ళిపోవడం కంటే, ఈ కళ్ళు, ఈ కాళ్ళు, ఈ కీళ్ళు, చివరికి ఒళ్ళు కొంతమందికి ఆహారం అయితే ఈ జన్మలో అయినా పుణ్యం చేశాను అని ఒక గొప్ప భావన కలుగుతుంది. నా జాతకం ధన్యమవుతుంది. హింస చేస్తున్నామనే బాధ విడిచిపెట్టండి. మీరేమీ హింస చేయటం లేదు, నేనే కోరుకుంటున్నాను కనుక ఇది అహింసే. కాబట్టి అయ్యో కుమారుణ్ణి చంపేస్తున్నామేమో అననే బాధ రవ్వంత కూడా మనస్సులోకి రానివ్వకుండా నన్ను చంపేయండి. ఈ క్షణమే నరికేయండి అనగానే, ఆహా నిన్ను కన్నందుకు మా జన్మ ధన్యమైందనుకుని చక్కన కత్తితో ఆ తల కోసేశాడు ఆయన. ఆ తర్వాత తలొక్కటి జాగ్రత్తగా లోపల పెట్టుకుంది ఆవిడ. ఏమీ కిక్కురుమరకుండా, రవ్వంత కన్నీళ్లు కూడా పెట్టుకోకుండా అంత భక్తితోటి మళ్ళీ ఏడుస్తూ ఉండకూడదు, అది మహాపాపం. శరీరం మీద చర్మం అది తీసి మాంసాన్ని ముక్కల ముక్కల కింద, చిన్న చిన్న ముక్కల కింద కోసి తరిగి కొంతేమో కందిపప్పులో వేసి, కొంతమంది ఏమో శనగపప్పులో వేసి, కొంతేమో పెసరపప్పులో వేసి, కొంతేమో చారులో కూడా వేసి, ఆ చారులో మళ్ళీ మంచి ఇంగు పోపు కూడా పెట్టి, మరికొంతేమో ఆవకాయ పచ్చడి వంటి పచ్చడి కింద పెట్టి, వ్యంజనములు అంటారు ఇలా రకరకాలైన పచ్చళ్ళ కింద. ఎన్ని రకాలు? 64 రకాల కూరల కింద వండారట ఈ మాంసంతో. అన్నీ వండి ఇదంతా కేవలం అరగంటలో చకచక చేసేశారు. 3 గంటల్లో భోంచేయాలిగా మరి, అందుకని. ఆ తర్వాత పట్టుకొచ్చి భైరవ యోగిని కూర్చోబెట్టి, పక్కన వాళ్ళ ఆవిడ కూడా కూర్చోబెట్టి పెద్ద పీట మీద, ఆ పీట మీద కూర్చుంటే నొప్పి ఉంటున్నాడు మళ్ళీ గొడవ అయినా, అబ్బా పీట గుచ్చుకుంటుంది అనగానే మళ్ళీ మెత్తని గొడ్లు అవి వేశారు. ఆ తర్వాత బంగారపు కంచాలు పెట్టారు, అందులో వరుసగా ఇదిగో మీరు చెప్పినట్టే మా అబ్బాయి మాంసం అని ఎన్ని రకాలు వండారో అవన్నీ కూడా చిన్న చిన్న గిన్నెల్లో ఉన్నటువంటి కప్పుల్లో వడ్డించారు, బంగారపు కప్పులు అన్నీ కూడా. ఆఖరి అన్నీ వడ్డించాక అన్నం వడ్డించారు. ఇప్పుడు చేతిలో నీళ్లు పొయ్యాలి ఆ పోసిన ఎత్తడానికి. ఆ పోసనకి నీళ్లు పోసాక, చీ దౌర్భాగ్యడా నేను అన్నం తిన నేను లేచిపోతున్నాను అన్నాడు ఆయన. ఇదేమిటండి, అన్నీ మీరు కోరినట్టే వండి వడ్డించారు కదా అనంటే మీ ఆవిడ నన్ను మోసం చేసింది, ఇది వాసన చూస్తే తెలిసిపోతుంది అన్నాడు ఆయన. మళ్ళీ నిజం చెప్పండి బాబు అన్నాడు ఈయన. ఏమిటా, శరీరం అంతా వండింది, శరీరంలో అన్నిటికంటే గొప్పది ఉత్తమాంగం శిరస్సు, ఆ శిరస్సును లోపల దాచిపెట్టింది. తలకాయని రోట్లో వేసి దంచి అందులో ఉన్న మాంస ముక్కలు తీసి దాన్ని కూడా చారులో వేసి వండితే గాని ఆ ఘుమఘుమలాడే చారు నేను తాగను, ఉత్తుత్తి చారు తాగుతానా నేను ఏమైనా అన్నాడు ఆయన. ఎంత పని చేసావే అనగానే క్షణంలో వస్తున్నానండి అని పరిగెత్తుకెళ్ళి, అంటే తలకాయని వండొచ్చని ఆవిడకి తెలియదు పాపం. ఆవిడ ఎప్పుడన్నా బజార్కి వెళ్ళి మేక మాంసం తెచ్చుకుందే, ఆదివారం హెచ్చరికల్లో తలకాయలా వేళ్లాడగట్టిన దుకాణాలకు వెళ్ళిందే పాప వేరే తల్లి. అందువల్ల ఏంటంటే ఈ మేక వివరాలు తెలియవు గనక వెంటనే ఈ తలను తీసుకెళ్లి రోట్లో వేసుకొట్టి ఆ పైన ఉన్నటువంటి చర్మం అంతా పీకి మళ్ళీ దాన్ని కూడా కాస్త తీసి గట్టిగా ఉన్న పదార్థం పక్కన వదిలి మిగతా మాంసాన్ని చారులో వేసి శుభ్రంగా కడపెడలాడించి మళ్ళీ పోపు టాపు లేపేలా పెట్టి మళ్ళీ చారు పట్టుకొచ్చి గిన్నెలో పోసి పెట్టింది అక్కడ. ఇప్పుడు బాగుంది, అన్నీ ఉన్నాయి, ఏది నువ్వు కూడా కూర్చుని నాతో పాటు భోజనం చేయాలిగా అన్నాడు ఈయన. ఇది ఇంకా పెద్ద పరీక్ష. కొడుకును చంపడం కంటే వాడిని వడ్డి వడ్డించడం కంటే నువ్వు నా పక్కన కూర్చుని నీ కొడుకు మాంసం తినన్నాడు ఈయన. ఏమే వెయ్యి అన్నాడు ఈయన కిక్కురు మరకుండా. ఆకు వేసింది. ఏమయ్యో ఇంకో నియమం ఉంది నాకు, నీ కొడుకు కూడా నాతో కలిసి భోజనం చెయ్యాలని ముందే కండిషన్ పెట్టా నియమం. ఏడు నీ కొడుకు అన్నాడు ఈయన. ఉన్న కొడుకు ఒక్కడిని వండేశాను, ఇప్పుడు ఎలాగా లేడనడానికి లేదు. ఇప్పుడు నీకు మంచి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. మా అబ్బాయి ఎక్కడో ఈ విశ్వంలో ఆడుకుంటూ ఉంటాడండి, ఈ విశ్వములో ఎక్కడో ఒక చోట మా అబ్బాయి ఉన్నాడు. అర్థమైందా మీకు? ప్రాణం అంటే శరీరంలోంచి పోయింది కానీ శరీరం లేదు కానీ ఆత్మ సర్వాంతర్యామి, దానికి నాశనం లేదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. శరీరం నశిస్తుంది కానీ ఆత్మ మాత్రం దీనిని ఏ అస్త్ర